నమస్కారం అండి అందరికీ. హరి ఓం. నా వాయిస్ వినిపిస్తోంది కదండి?
వినిపిస్తుంది అండి.
జస్ట్ ఓం శుక్లాం పరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. భాగర్థావివ సంపృక్తౌ భాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రఘువంశం మీద జరుగుతున్న మురళి, రఘువంశం చివరి పార్ట్ లో గురించి చదువుతున్న మురళికి అందరికీ స్వాగతం అండి. మనం మురళిలోకి వెళ్లే ముందు విద్యా గారు అనౌన్స్మెంట్ చేస్తా అన్నారు నెక్స్ట్ కోర్స్ గురించి. అది విద్యా గారు ఉన్నారండి?
ఉన్నాను. నమస్కారం శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభాకాంక్షలు. వేణుగారు చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. అండ్ స్పీకర్స్ కి గురువు గారు 2 రోజుల క్రితమే మనకి సిలబస్ ఇవ్వడం జరిగిందండి. నేను పేపర్ లో ప్రాయచ్చు, కానీ మీరు అన్మ్యూట్ చేసుకుని నేను చూస్తున్నాను ఎవరు కరెక్ట్ గా వస్తారు అని చూస్తున్నాను. సో హాఫ్ ప్రైజ్ ఏమో అనిల్ గారికి వెళ్తుంది. తర్వాత ప్రైజ్ ఫుల్ గెస్ట్ చేసినందుకు వందన గారికి వెళ్తుంది. సో ఆవిడ ఉన్నారు అంటే షీల్ బి హ్యాపీ. సౌందర్య లహరి అండి ఇచ్చింది. సో అది 20 గంటలు సబ్జెక్టు. అదేమో ఇన్నాళ్ళు గురుగారు ఈ స్టోర్ లో పెట్టడానికి ఒప్పుకోలేట, వారి సిలబస్ ఇచ్చాక ఇది వారు ఒప్పుకున్నారు. సో నిన్నే అప్లోడ్ చేసి, ఇన్ఫాక్ట్ ఇవాళ పొద్దునే మెసేజ్ వచ్చింది అప్లోడ్ అయింది అండి. సో ఉన్నవాళ్ళు కొనుక్కోక్కర్లేదండి, లేని వాళ్ళకి దయచేసి ఈ స్టోర్ లో ఆ లింక్ కూడా ఇప్పుడు పెడతాను. తర్వాత రేపు మళ్ళీ పెడతాం. సో కొనుక్కునేది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు 20 గంటలండి. సో డిసెంబర్ లో 6 గంటలే చేస్తాము, జాన్యువరిలో 8 అండ్ ఫిబ్రవరిలో 8 గంటలు. సో తర్వాత సౌందర్య లహరిని ఏ రకంగా మనం అందరం ఆస్వాదిస్తాము, నేర్చుకుంటాం, అమ్మదాయ మన మీద అందరి మీద ఎలా కృపా కటాక్షాలు ఎలా మన మీద పడాలో అనేది మీరందరూ డిసైడ్ చేయొచ్చు. వందన గారు అప్పుడు రఘువంశంలో షీ కిక్ స్టార్ట్. సో వన్ ఆఫ్ ద ఐడియాస్ ఇస్ మనకి సౌందర్య లహరిని నేర్చుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు, వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాగా శ్రావ్యంగా అందంగా రకరకాల రాగాలతో పాడే వాళ్ళు ఉన్నారు. మేబీ రోజుకొక శ్లోకంగా పెడతారా, లేకపోతే ఏదైనా అందరూ వెల్కమ్ ఐడియాస్ కి. తర్వాత గురువు గారు జనవరిలో వస్తానని చెప్పారు అండి, అది కూడా మీకు చెప్పడం జరుగుతోంది. వారు వస్తున్నందుకు మనం ఈ పాఠం సిలబస్ అంతా విని అప్పుడు ఏవైనా క్వశ్చన్స్ కానీ అది ఏ రకంగా మీరు అందరూ ఆ ఫామ్ ఫిలప్ చేశారనుకుంటున్నాము, ఆ ఫామ్ లో బట్టి మెజారిటీ వాళ్ళు ఎలా కావాలనుకుంటే విల్ రన్ ద షో అండి. ఆ రోజున డేట్ అయితే రాలేదు, వస్తూనే విల్ లెట్ కీప్ యూ పోస్టెడ్. తర్వాత మళ్ళీ ఇంకొకసారి అందరికి ఎవరైనా మాట్లాడతారా సౌందర్య లహరి గురించి అండి, లేకపోతే విల్ గో టు ద మురళి ఎనీబడి? అంటే షాక్ లో ఉన్నారా?
నేను మాట్లాడతానండి. చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఐ గివ్ మై ఫుల్లెస్ట్ అండి. దిస్ ఈస్ సంథింగ్ ఐ వాస్ ప్రేయింగ్ ఫర్ లాంగ్ టైమ్.
ఇది ఎవరండి? వందన గారా?
వందన అండి.
ఓ చాలా సంతోషం. మీ కోరిక
ప్రాసెస్ లో ఉన్నానండి. యాక్చువల్ గా నేను ప్రవచనం వినే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ప్రవచనం ద్వారానే. చాలా సంతోషం అండి. కొన్ని సభల్లో చెప్పలేదు అని గురువు గారు కొన్ని చెప్పలేదు పబ్లిక్ ప్రవచనంలో, అవి మనకు చెప్తారేమో అని ఆశపడుతున్నాను.
అదే. సో ఆన్ దట్ హ్యాపీ నోట్ వీణ గారు మీకండి, మధుకర్ గారు మీరు మా అందరినీ మళ్ళీ కట్టేయచ్చు. నేను ఉంటానండి. నమస్కారం, చాలా సంతోషం. మళ్ళీ సౌందర్య లహరితో కలుద్దాం. ఉంటాను. నమస్కారం.
నమస్కారం అండి. ఇంత అద్భుతమైన వార్తతో ఇంకా మనం ఈ రఘువంశం మురళిని కూడా ముగించుకున్నాము. పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠిక అధిష్ఠిత కాళిదాస అతత్తాపి తత్తుల్య కవే అభావాత్ అనామికా సార్థవతి బభూవ. కౌలు తుల్యం తులన చేస్తున్నప్పుడు చిటికిన వేలుతో మొదలుపెట్టి చిటికిన వేలు కాళిదాసు అయితే దాని పక్కన ఉన్న ఉంగరం వేలు అనామిక అంటారు సంస్కృతంలో, దానికి ఎవరిని పేరు వేయాలి అంటే ఎవరి పేరు దొరకలేదటండి. దాని వల్ల అనామిక అనే ఆ వేలు పేరు సార్థకం అయిపోయింది అని చెప్పే కవి ఇది. కాళిదాసు రఘువంశం మహాకావ్యం, ఆయన రాసిన మిగిలిన మహాకావ్యాలు మూడు మహాకావ్యాల్లో ఒకటి, అటువంటి కవిది మనం చెప్పుకుంటూ ఉన్నాము. మొదటగా లక్ష్మీ ఫణి గారు మొదలు పెడతారండి. పోయినసారి మనం 12వ సర్గా మధ్యలో వరకు చెప్పుకున్నాము, 10 నుంచి 15 వరకు సర్గలన్నీ రామాయణం ప్లస్ ఉత్తర రామాయణం చెప్తారు. 12వ సర్గా మధ్యలో ఉన్న లక్ష్మీ ఫణి గారు అందుకొని మీరు చెప్పడం మొదలు పెట్టండి. లక్ష్మీ ఫణి గారు ఉన్నారా? మధుకర్ గారు తన ఆడియో ఉంది కదా, ప్లే చేసేస్తారా?
శ్రీ గురుభ్యో నమః, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీరామ జయ రామ జయ జయ రామ. మహాకవి కాళిదాసు రచించిన రఘువంశంలోని ద్వాదశ సర్గ చెప్పుకుంటున్నాము. ఈ కావ్యము కాళిదాసు రామాయణము అని చెప్పాలి అని గురువు గారు చాలా సార్లు చెప్పారు. ఇందులో రామాయణాన్ని క్లుప్తంగా చెప్పినా ఎంతో సారంతో గాఢంగా చెప్పారు అని అన్నారు. రసజ్ఞులకు ఇది ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుందని నొక్కి వక్కాణించారు. రామకథ శ్రవణం మాత్రం చేతనే మనల్ని పవిత్రం చేస్తుంది, అందుకని ఎన్నిసార్లు అయినా రామకథని వినవచ్చు చెప్పవచ్చు. రాముని స్మరించినా, రాముని వీరత్వం ధర్మం పరాక్రమం ఏది స్మరించినా ధన్యనం అవుతాం. రామానుగ్రహం వల్ల రాముడి ఆజ్ఞతో వానర వీరులు ఆశ్చర్యకరమైన సేతువు నిర్మించారు. ఆ దివ్యమైన సేతువు ఆ నారాయణుడి సేవ కోసం రసాకరం నుంచి పైకి వచ్చిన ఆదిశిశువులాగా ఉంది అని. వానర వీరులతో రాముడు లంకలోకి ప్రవేశించాడు. వానరులందరూ లంక యొక్క హేమ ప్రాకారాన్ని మరొక స్వర్ణ ప్రాకారం లాగా చుట్టుముట్టారు. యుద్ధం ప్రారంభమయ్యింది. అటు ఇటు జయఘోషణతో ఆకాశం ప్రతిధ్వనిస్తోంది. రాక్షసుడు పరిఘలు ఉద్గరాలు మొదలైన ఆయుధాలు వేస్తుంటే వానరుడు వృక్షాలతో రాళ్లతో వాడి అయిన గుళ్లతో కొండ బండలతో యుద్ధం చేస్తున్నారు. రావణుడు కోపంతో రామలక్ష్మణుని మాయాశిరస్సుని తీసుకువస్తే సీతమ్మ మూర్ఛితురాలై పడిపోయింది. రావణుడు వికటాట్టహాసం చేసి వెళ్ళిపోతే త్రిజట సీతాదేవికి అది అంతా మాయా అని చెప్పి శాంతిని కలుగజేసింది. మేఘనాథుడు వేసిన బాణం వల్ల దాశరథి స్వప్న కాలంలో ఉండే బాధలాగా క్షణక్లేశాన్ని మాత్రమే స్వీకరించాడు. పిలవకుండా గరుత్మంతుడు అక్కడికి వచ్చి నాగబంధనాన్ని విడిపించి ఆ నారాయణుడి శిల్ప చేస్తున్నారు. రావణాసుడు ఆయుధాన్ని లక్ష్మణుడి మీద ప్రయోగించినప్పుడు భౌతికంగా అది లక్ష్మణుడి వక్షస్థలాన్ని ఛేదించింది, కానీ నిజానికి రాముడు వారి హృదయానికి దెబ్బ తగిలింది. వెంటనే మారుతి గొప్ప ఔషధాన్ని తీసుకురావడంతో లక్ష్మణుడి వ్యధ తొలగింది. తరువాత లక్ష్మణుడు విజృంభించి శరత్కాలం ఎలా మబ్బులు ఇరుములు ఇంద్రధనస్సులను తొలగిస్తుందో అలాగా మేఘనాథుణ్ణి ధనస్సుతో సహా లేకుండా చేశారు. కుంభవర్ణుడు సుగ్రీవుడి చేత తన చెల్లెలు శూర్పణకు పట్టిన గతిని పట్టాడు. ఎప్పుడు నిద్రపోవడం ఇష్టమైన కుంభకర్ణుడిని రాముడు, అకాలంలో నిద్రపోవడం వల్ల నీ నిద్రకు భంగం అయ్యింది అని నీకు బాధ ఉందా, ఇంకా హాయిగా నిద్రపో అన్నట్టుగా రాముడు బాణాలు కుంభకర్ణుడిని దీర్ఘ నిద్రను ప్రసాదించాయి. పౌలస్త్యుడు యుద్ధానికి బయలుదేరుతూ భూమి మీద రాముడో రావణుడో ఎవడో ఒకరే ఉండాలి అనే నిశ్చయంతో బయలుదేరాడు. ముల్లోకాలకి కంటకుడైన రావణాసుడు రథం మీద వస్తుంటే దేవకార్యం కోసం రామచంద్రుడు నేల మీద నిలబడి ఉన్నాడు. అప్పుడు ఇంద్రుడు కపిలవర్ణం కల దివ్య అశ్వములు పూజించిన దివ్య రథాన్ని సారథితో పంపించాడు. ఆశ్చర్యకరంగా ఆకాశం నుంచి చూస్తున్న ఆ రథం యొక్క కేతనం ఆకాశ గంగ మీద నుంచి చూస్తున్న కారుల కదలిక వల్ల రెపరెపలాడుతుండగా భూమి మీదకి దిగింది. సారథి మాత్రే రాముడికి నమస్కరించి చేతిని అందించాడు. మాత్రే చెయ్యి పట్టుకుని రాముడు రథం ఎక్కాడు. ఇంద్రుడు రాముడి కోసం పంపిన కవచం ధరించాడు. ఆ కవచం ధరిస్తే రాక్షసుల బాణాలు కలువ రేకుల్లాగా తగిలాయి. 20 చేతులతో 10 తలలతో
వినపడుతోందండి. మీరు మాట్లాడేది
వినపడుతుంది, చెప్పండి.
సారీ అండి, ఇందాక అన్మ్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ అది అవ్వలేదు. ఎందుకో మరి, ఒక నిమిషం అండి, క్షమించండి ఒక నిమిషం. 20 ఎక్కడి నుంచి ఎక్కడ వదిలిపెట్టారో అక్కడ రావడానికి ట్రై చేస్తున్నాను. సారీ, క్షమించండి. ముల్లోకాలకి కంటకుడైన రావణాసుడు రథం మీద వస్తుండే దేవకార్యం కోసం రామచంద్రుడు నేల మీద నిలబడి ఉన్నాడు. అందుకు అప్పుడు ఇంద్రుడు కపిలవర్ణం గల దివ్య అశ్వములు పూంచిన దివ్య రథాన్ని ఇంద్రుడు సారథితో పంపించాడు. ఆశ్చర్యకరంగా ఆకాశం నుంచి వస్తున్న ఆ రథం యొక్క కేతనం ఆకాశ గంగ మీద నుంచి వస్తున్న గాలుల కదలిక వలె రెపరెపలాడుతూ భూమి మీదకు దిగింది. సారథి మాతలి రాముడికి నమస్కరించి చేతిని అందించాడు. మాతలి చెయ్యి పట్టుకుని రాముడు రథం ఎక్కాడు. ఇంద్రుడు రాముడి కోసం పంపిన కవచం ధరించాడు. ఆ కవచం ధరిస్తే రాక్షసులు వేసిన బాణాలు కలువరేకుల్లాగా తగిలాయి. 20 చేతులతో 10 తలలతో యుద్ధానికి వచ్చిన రావణుణ్ణి చూస్తే అతని మాతృవంశంలో చనిపోయిన వారందరూ మళ్లీ కలిసి వచ్చారా అన్నట్టు ఉన్నారట. అంటే అనేక రాక్షసుల యొక్క క్రౌర్యము, దుర్మార్గము, దౌష్ట్యము మూర్తి భవించినట్టుగా ఉన్నాడు రావణుడు. రాముడు రావణుణ్ణి చూసి లోకపాలకులను జయించినవాడు, తన తలలతో ఈశ్వరుణ్ణి అర్చించినవాడు, కైలాసాన్ని ఎత్తినవాడు, ఆహా ఎంత గొప్ప వీరుడు అని గౌరవంగా ప్రశంసించాడు. త్వరలో సీతను కలుసుకుంటాడు అనే శుభాన్ని సూచిస్తూ అదురుతున్న రాముడి కుడిభుజాన్ని రావణుడు కొట్టాడు. ఆ బాణం తన దగ్గరకు రాకుండానే రాముడు ఆ బాణాన్ని ముక్కలు చేశాడు. రాముడు వేసిన బాణం రావణుడి గుండెలు చీల్చి భూమిలోకి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిందంటే ఆ వార్త నాగలోకంలో చెప్పడానికే అన్నట్టుగా వెళ్ళింది. పండితులు మాటకు మాటతో వాదించుకున్నట్టుగా రావణ యుద్ధం కూడా అస్త్రానికి అస్త్రం, శస్త్రానికి శస్త్రం లాగా సాగింది. రామచంద్రుడు కురిపిస్తున్న బాణవర్షం కురిపిస్తుంటే దేవతలు పూలవర్షం కురిపిస్తున్నారు. అలానే రాక్షసులు కూడా పూలవాన కురిపిస్తున్నారు. కానీ ఆ ఇద్దరి మీద పూలవాన పట్టడం లేదు. వారి బాణ పరంపరలు ఆ పూలు పడకుండా ఆపుతున్నాయి. రావణుడు కూటశాల్మలి అనే శతఘ్ని రాముడి మీదకి వేస్తే రాముణ్ణి ఆ పెద్ద ఆయుధాన్ని అర్ధచంద్ర శిరస్సుతో బాణంతో అరటి చెట్టును కొట్టినంత తేలిక్గా కొట్టాడు. ధనుర్ధారుల్లో అద్వితీయుడైన రాముడు తనకు ప్రియమైన సీతతో కలిగిన వియోగాన్ని తొలగించడానికి ఔషధం వంటి అమోఘమైన బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. మంత్రమయమైన బ్రహ్మాస్త్రం ఆకాశంలోకి ప్రవేశించి పడగలు పిప్పిన సర్పంలాగా సాక్షాత్కరించి రెప్పపాటిలో రావణుని సంహరించింది. రావణుడి తరలు ఏ మాత్రం నొప్పి తెలియకుండా వరుసగా నీటి తరంగాల్లో సూర్యబింబంలాగా పడిపోయాయి. దేవతలు ముందు ఉత్సాహపడ్డా మళ్లీ ఆ తరలు అతుక్కుంటాయేమోనని అనుమానంతో చూసి అతుక్కోకపోయేసరికి సంతోషించి విజయ రామచంద్రమూర్తిపై కల్పవృక్ష కుసుమాలతో పుష్పవర్షాన్ని కురిపించారు. ఆ విజయరాముడు ధనస్సు నేల మీద పెట్టి చిరునవ్వు నవ్వుతూ ఉంటే వచ్చిన కార్యం పూర్తి అవ్వడంతో మాతలి రాముని అనుమతితో వేలాది గురములు పూంచిన రథంతో స్వర్గానికి తిరిగి చేరుకున్నాడు. అగ్నిచేత పరిశుద్ధురాలైన తన ప్రియమైన సీతను స్వీకరించి విభీషణుడికి పట్టం కట్టి ఆ విభీషణుడు, సూర్యసూర్తుడు, సుగ్రీవుడు, సౌమిత్రితో సహా తన పరాక్రమంతో సాధించిన పుష్పక విమానంపై అయోధ్యకు ప్రయాణమయ్యాడు శ్రీరాముడు. ప్రస్తుతం దేశంలో ఉన్న అన్ని రకాల విపత్తులు తొలగిపోతాయి అని శ్రద్ధతో రామునికి నమస్కారం చేసుకుందాం. త్రైలోక్య శల్యోద్ధరణాయ సింధోస్ చకార బంధం మరణం రిపూణా పుణ్యప్రమాణం భువనాభిరామం రామం విరామం ద్విపదాముపాసే. ఈ త్రయోదశ సర్గలో రాముడు సీతకు ఇంతకాలం వాళ్ళు తిరిగిన ఒక్కొక్క చోటుని చూపిస్తూ అయోధ్యకు చేరుకుంటారు. ఎన్నో ఆశ్రమాలు, సముద్రం, నదులు వర్ణనలు ఉంటాయి. అరణ్యకాండ, కిష్కింధకాండ విశేషాలు అన్ని గుర్తుకు వస్తాయి. రాముల వారి మాటల సొగసు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం అందరం కూడా రాములవారి పరివారంలో ఒకరై లేదా సీతారాముల మధ్య వారి పిల్లల్లాగా కూర్చుని వారు మాట్లాడుకునేది విందాం, అనుభవిద్దాం. రాముడు అనే పేరు ఉన్న హరి శబ్ద గుణకమైన ఆకాశం నందు సీతతో ఇలా మాట్లాడుతున్నాడు. వైదేహి, చూసావా ఆ సముద్రాన్ని? అదిగో అది నేను నిర్మించిన సేతువు. అటు ఇటు నురగలతో ఉన్న సముద్రం చూడు. శరత్కాలపు ఆకాశం నక్షత్రాలతో ఎలా కనపడుతోందో అలా ఉంది కదా. ఈ సముద్రం గొప్పతనం తెలుసా? ఇది మా పూర్వీకుల వల్ల ఏర్పడింది. ఒక్కొక్కసారి బాగా పైకి లేస్తూ, ఒక్కొక్కసారి సౌమ్యంగా వివిధ అవస్థల్లో ఎటు చూసినా సముద్రమే కనపడుతోంది కదా. వివిధ అవతారాల్లో ఉన్న విష్ణువులాగా ఉంది కదా సముద్రం. ఓ లేడి వంటి కళ్ళుక సీత చూడు, ఇదిగో చెట్లు ఉన్న భూమి సముద్రంలోంచే భూమి వచ్చిందా అన్నట్టు కనపడుతోంది. ఈ పుష్పక విమానం చాలా గొప్పది. మన మనసులో అనుకున్న దానికి తగ్గట్టుగా ప్రయాణం చేస్తుంది. ఆకాశంలో దేవతలు వెళ్లే మార్గం, మేఘాలు వెళ్లే మార్గం, పక్షులు వెళ్లే మార్గం ఉంటాయి. ఈ విమానం అన్ని మార్గాల్లోనూ వెళ్తుంది. ఇక్కడ చూడు, మహేంద్ర పర్వతం కనపడుతోంది. ఆ విమానం ఇంతలో మబ్బుల మార్గంలో వెళ్తుంటే మెరుపులు వచ్చాయి. సీతాదేవి తన చెయ్యి విమానం కిటికీలోంచి బయట పెట్టి మబ్బులలో ఉన్న మెరుపుని పట్టుకుంది. ఆ దృశ్యం చూస్తుంటే మెరిసిపోతున్న బంగారు కంకణాలకి ఇంకొక బంగారు కంకణంలాగా ఉన్నది. అమ్మవారు తనను తీసుకురావడానికి ఇంత ఆలస్యం చేశారు అని అలిగారు అని గ్రహించాడు రాముడు. అప్పుడు ఆమెతో, చండి, జనస్థానంలో చూశావా? ఇప్పుడు చాలా మునుల ఆశ్రమాలు కనపడుతున్నాయి. మునికాంతలు వస్త్రాలు ఆరవేసుకుంటున్నారు. మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క ముని కూడా లేడు. రాక్షస భయం పోవడం వల్ల తాపసులందరూ తమ అధ్యయనాన్ని, విద్యలను వ్యాప్తి చేస్తూ క్షేమంగా ఉన్నారు. ఆ చోటు చూస్తున్నావా? అక్కడ నువ్వు అపహరింపబడ్డాక నేను వెతుకుతూ వెళ్తున్నప్పుడు నీ కారు నుంచి వియోగం పొందిన దుఃఖంతో మౌనంగా కింద పడ్డ నీ కాలి పట్టి నాకు అక్కడ దొరికింది. నీ మనసు నీ కోసం నేను విలపిస్తూ వెళుతూ ఉంటే లతలు నేలవైపు తలవాల్చి మార్గం చూపించాయి. ఇక్కడ ఇక్కడే గడ్డిపరక కొరుకుతున్న లేళ్లు నీ కన్నీళ్లు కారుస్తూ దక్షిణం వైపు వెళ్ళింది అని తలపెట్టి మౌనంగా చెప్పాయి. ఇదిగో కనపడుతోంది, అది మాల్యవంత పర్వతం. హనుమంతుడు నిన్ను వెతకడానికి వచ్చినప్పుడు నేను ఇక్కడే ఉన్నాను. ఈ చాతుర్మాస్యం అంతా నీ వియోగంలో నిన్ను తలుచుకుంటూ ఈ పర్వతం మీదే గడిపాను. అప్పుడు బోల్డంత వర్షం పడింది. ఎంత వర్షం కొండ మీద పడిందో అంత కన్నీరు నీ కోసం నా కళ్ళలోంచి వచ్చింది. ఆ పర్వతం మీద ఎన్నో రమ్యమైన నెమళ్ళు, ఏవేవో పక్షులు, ఎన్నో అందమైన దృశ్యాలు కనపడినా అవేవి నువ్వు నా పక్కన లేకపోయేసరికి నాకు అసహ్యంగా అనిపించాయి. అది పంపా సరస్సు, అదిగదిగో గోదావరి. అక్కడ మనం పంచవటి అనే ఆశ్రమం నిర్మించుకున్నాం కదా. మన పుష్పక విమానం నుంచి వస్తున్న చిరుగంటల చప్పుడు వింటూ గోదావరి నది తీరంలో పక్షులు ఏవో పక్షుల చప్పుడు అని ఎగురుతుంటే అవి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంది కదూ. మనం పంచవటి విడిచి చాలా కాలమైంది. ఆ మామిడి చెట్టు చూసావా? అది నువ్వు కడవలతో నీళ్లు తెచ్చి పోషించిన మామిడి చెట్టు. ఆ నల్లజింక చూడు, సంతోషంగా తల పైకి ఎత్తి చూస్తోంది మనం వస్తున్నాం కదా అని. ఆ ఆశ్రమం చూడు, తన హుంకారంతో ఇంద్రాసనంపై ఉన్న నహుషుణ్ణి శపించి నేల మీద పడేసిన ఆ అగస్త్య మహాముని ఆశ్రమం. ఆయన నీటికి శుద్ధి కలిగించే తారకలాగా ఆకాశంలో ప్రకాశిస్తారు. వారు ఉపాసించే త్రేతాకముల యొక్క ధూమం మన విమానం మీదకి వస్తోంది. ఆ యజ్ఞం నుంచి వస్తున్న ధూమముల వాసన వల్ల ఒక్కసారి మనసులో ఉన్న అలజడులన్నీ పోయి ఒక శాంతి లభిస్తోంది సుమా. అదిగో అది శాతకర్ణ మహాముని ఆశ్రమం. ఇప్పటికీ అక్కడికి వెళ్తే వాద్యాలు వినపడుతూ ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళాం. అది ఇప్పుడు పైన నుంచి నీకు చూపిస్తున్నాను. ఆ నాలుగు అగ్నుల మధ్య చుట్టూ ఉండగా చేతులు పైకెత్తి సూర్య భగవానుడికి నమస్కరిస్తున్న మహర్షి చూస్తుంటే మనకు సైగ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది కదూ. ఆయన సుతీక్ష్ణ మహర్షి. మనం ఎక్కువ కాలం ఏ ఆశ్రమంలోనే ఉన్నాము. రాముడు పైన నుంచే నమస్కారం చేశాడు. వెంటనే మళ్ళీ, సీత చూడు, మన విమానం దాటగానే మళ్ళీ సూర్యుడికి నమస్కారం చేసుకుంటున్నారు. ఇంద్రుడు స్వయంగా పిలిచినా నాకు ఆతిథ్యం ఇవ్వడానికి కోసం వేచి ఉన్న శరభంగుని ఆశ్రమం ఇది. ఇక్కడ వృక్షములు ఆయన పుత్రుల వలె వచ్చిన సత్పురుషులకు అతిథి సత్కారాలు చేస్తున్నారు. ఇదిగో మబ్బులను తాగుతున్న చిత్రకూట పర్వతం. మనకు ఇక్కడ ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. ఈ పర్వతం చుట్టూ మందాకే నంది ఉంది చూసావా? ఇది ఇక్కడ తమాల వృక్షం ఉంది. వీటి చిగుళ్లను తీసుకుని నీ కపోలాలపై వ్రాసి నీ చెవులకు భూషణంగా పెట్టాను, గుర్తుందా? సీతారాముల ప్రేమ సన్నివేశాలను మనం కూడా చూస్తూ ఇకపైన మధుకర్ గారు వివరిస్తారు. ఇది కేవలం రామ అనుగ్రహం. మన గురువు గారి ముఖత వినే యోగం మనకు కలగజేసిన సీతా సమేత శ్రీరామ పరబ్రహ్మకి, గురువు గారికి శతకోటి పాదాభివందనాలు. ధన్యవాదాలండి.
చాలా బాగా చెప్పారండి లక్ష్మీఫణి గారు. ఈ 12వ సర్గ మొత్తం 104 శ్లోకాలతో రఘువంశంలోని అతి పెద్ద సర్గ అండి. ఇందులో మనం సీతారాముల అన్యోన్యతను చూస్తుంటే ఎక్కడ సీతకి కానీ రాముడికి కానీ ఖేదం కానీ, ఒకళ్ళ మీద పట్ల ఒకళ్ళకి కోపం కానీ, సీతమ్మ కోపం కానీ, లేకపోతే రాముడికి అనుమానం కానీ ఉన్నట్టు ఎక్కడా మనకు అనిపించదు. ఇవన్నీ ఇదంతా వింటూ ఉంటే తర్వాత మనం సృష్టించుకున్నవే కానీ నిజానికి వారికి ఏమీ లేదు. వారిద్దరూ శుద్ధాంతకరణతో ఒకళ్ళతో ఒకళ్ళపై ఒకళ్ళ ప్రేమతో ఉన్నారని అనిపిస్తూ ఉంటుంది. అలాగే మునివాటికల వర్ణన కూడా చాలా బాగా చేశారు. ఇంకా మధుకర్ గారు మీరు అనుకోండి.
శ్రీ మాతయ నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః. అదిగదిగో అక్కడ మరొక మహర్షి యొక్క ఆశ్రమం కనబడుతుంది. అక్కడ జంతువులు మరియు క్రూర మృగాలు ఎటువంటి భయం లేకుండా శాంతంగా తిరుగుతూ ఉంటాయి. పుష్పాల అవసరం లేకుండానే ఫలాలు ఇస్తున్నాయి. చూశావా? ఇది మహర్షి యొక్క తప ప్రభావం. అది అత్రి మహర్షి యొక్క తపోవనం. ఇది అత్యంత మహిమ కలిగిన ఆశ్రమం. ఆశ్రమం దగ్గర ప్రవహిస్తున్న ఈ వాగు ఒకప్పుడు అనసూయాదేవి తన తపస్సుతో గంగని ప్రార్థించి శివుని జటాజుటంలో నున్న గంగని ఇక్కడ ఉన్న తపోధనుల అనుష్ఠానం కోసం తీసుకువచ్చింది. ఈ చెట్టు ముందు నువ్వు నిలబడి మా ఆయన వనవాస వ్రతం చేయించేటట్టు నువ్వు దీవించు అని చెప్పిన వృక్షం ఇది. చూశావా యమునా గంగలు కలిసిపోయినటువంటి ప్రయాగ తీర్థం ఎంత పవిత్రంగా ఉన్నదో. ఒక చోట ఇంద్రనీలాలతో కలిపిగుచ్చిన ముత్యాల మాలల అంటే నలుపు తెలుపు కలిసినట్లుగా కనపడుతుంది. నేటికి మనం చూడవచ్చు ఈ దృశ్యాన్ని త్రివేణి సంగమం దగ్గర. ఇంకో చోట భూదేవి శరీరం మీద కాళ్ళ అగురు పత్రములతో పాటు గంధం పూసుకున్నట్లుగా కనపడుతుంది. చివరిగా ఒళ్ళంతా విభూతి పూసుకొని నల్లని సర్పాలు ధరించిన శివుడిలాగా ఉంది అంటూ త్రివేణి సంగమంలో గంగా యమునలను వివిధ వర్ణాలతో పోల్చారు. అదిగో సరయూ నది. ఈ సరయూ నది ఇసుక తీరముల యందు మా పూర్వీకులు ఆడుకున్నారు. ఈ జలాలతో వారు అందరూ పెరిగారు. ఉత్తర కోశలాధిపతులకు అందరికీ ఈ సరయూ నది పెంపుడు తల్లి. ఆ సరయూ నది నా మీద ప్రేమతో ఉవ్వెత్తున ఎగిసే అలలతో తన తరంగ హస్తాలతో స్వాగతం పలుకుతున్నది. మా అమ్మ కౌసల్యలాగా అనిపిస్తున్నది ఈ సరయూ నది. అక్కడ లేచి ఎర్రని ధూళి చూశావా? అదిగో మా భరతుడు తన సైన్యంతో సహా వస్తున్నాడు. హనుమంతుడు చెప్పినటువంటి ప్రకారం మా రాముల వారు వస్తున్నారు అని నాకు ఎదుర్కోళ్లు పట్టడానికి వస్తున్నాడు. అదిగో గురువుల వశిష్ఠుల వారు ముందు ఉండగా కాలినడక భరతుడు ఆర్ఘ్యపాత్ర పట్టుకుని వస్తున్నాడు. సైన్యం ఆయన వెనకాల వస్తున్నాయి. రాజ్య భోగం అనుభవించకుండా రాజధర్మం మాత్రమే పాటిస్తూ అసిధార అనే కఠోరమైన వ్రతాన్ని పాటించి సిద్ధుడై కనపడుతున్నాడు భరతుడు. ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తి చెబుతూ ఉండగా పుష్పక విమాన అధిదేవత శ్రీరామచంద్రమూర్తి యొక్క హృదయాన్ని తెలుసుకుని క్రిందికి దిగి భూమి మీద నిలిచింది. సుగ్రీవుడు విభీషణుడు ముందుగా రథం దిగి సుగ్రీవుడు రాముల వారికి చేయి అందించాడు. మెట్లను జాగ్రత్తగా చూపిస్తున్నాడు విభీషణుడు. సుగ్రీవుడు చేయి పట్టుకొని శ్రీరాముడు రథం దిగారు. లక్ష్మణుడు దిగారు. రాముల వారు దిగడంతోనే ఇక్ష్వాకు వంశ గురువు అయిన శ్రీ వశిష్ఠుల వారి పాద పద్మాలకు నమస్కరించారు. ఆ తరువాత భరతుని నెత్తి మీద ముద్దు పెట్టుకున్నాడు. అక్కడ మంత్రులని కూడా పలకరించారు. అలాగే సుగ్రీవుల వారిని విభీషణుడిని పరిచయం చేశారు. భరతుడు అప్పుడు లక్ష్మణుడిని చూసి కూడా పెద్దవారైన సుగ్రీవ విభీషణాదులకు నమస్కరించారు. భరతుడు లక్ష్మణ స్వామి దగ్గరికి వెళుతూ ఉండగానే లక్ష్మణుడు పెద్దవాడైన భరతుని పాదాలకు నమస్కారం చేశారు. భరతుడు లక్ష్మణుని గట్టిగా కౌగిలించుకున్నారు. అక్కడ వానర వీరులందరికీ కూడా మీరు మనుష్య రూపం ధరించి ఏనుగుల మీద రాజ్యానికి వెళ్ళండి అని అన్నారు శ్రీరాముడు. భరత లక్ష్మణులు శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి వీళ్ళందరూ పుష్పక విమానం ఎక్కారు. పుష్పక విమానం ఎక్కగానే భద్రాసనంలో ఉన్న సీతమ్మకి భరతుడు సాష్టాంగ నమస్కారం చేశారు. ఇక్కడ సీతమ్మ పాదాలు ఎటువంటి పాదాలు అంటే నియమబద్ధమైన పాతివ్రత్యంతో కూర్చొని ఉన్న సీతమ్మ పాదాలని నియమబద్ధుడై అన్నకి చెందిన రాజ్యాన్ని న్యాసం వలె చూస్తూ త్యాగిగా ఉన్న శిరస్సు నియమబద్ధమైన ఆ పాదాలకి తాకి నమస్కరించింది. శత్రుఘ్నుడు సాకేత ఉపవనంలో చక్కగా డేరాలను ఏర్పరిచారు. భరతుడు తీసుకువచ్చిన ఎదుర్కోళ్లతో పుష్పక విమానంలో శ్రీరాముడు సీతమ్మ అందరూ అక్కడికి వెళ్ళారు. ఈ విధంగా శ్రీరాముడు అయోధ్యలోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న తల్లులను చూసి పాదాల మీద పడి అమ్మా అని నమస్కరించగానే తల్లుల కళ్ళ నిండా నీళ్లు నిండిపోయి వాళ్ళ మొహములు సరిగ్గా కనపడలేదు. కానీ సుత స్పర్శ వల్ల ఆనందం కలిగింది. ఇప్పుడు సీతమ్మ నమస్కారం చేస్తూ భర్తకి ఎన్నో కష్టాలను కలిగించిన అవలక్షణాలు కలదానిని నన్ను క్షమించండి అన్నది. అలా అంటున్న సీతమ్మ తల్లను నిమిరి పైకి దేపుతూ అలా మాట్లాడకమ్మా, నువ్వు భర్తకి కష్టాలు ఏమీ కలిగించలేదు. పైగా నీ పవిత్రమైన ప్రవర్తన వల్ల తమ్ముడితో సహా రాముడు క్షేమంగా అన్ని కష్టాలని అధిగమించి వచ్చాడు అంటూ అసత్యము కాని మాటని ప్రీతిగా పలికారు. ఇప్పుడు శ్రీరాముడి పట్టాభిషేకం. శ్రీరాముడి పట్టాభిషేకం మొదట వారి తల్లుల కన్నీరుతోనే జరిగింది. ఆ తరువాత బంగారు కలశాలతో అమాత్యులు మొదలైన వారు అందరూ జలములు తీసుకువచ్చారు. అవి సరస్సుల జలాలు, నదుల జలాలు, సముద్రాల జలాలు అన్నింటినీ తీసుకువచ్చి అక్కడ అందరి ముందు పట్టాభిషేకం చేశారు. పట్టాభిషక్తుడై కిరీటం పట్టుకొని రామచంద్రమూర్తి సీతాసహితంగా సింహాసనంపై అందంగా కూర్చొని ఉన్నారు. వీధులలో పరిగెడుతున్న రథంపై లక్ష్మణుడు శత్రుఘ్నుడు పక్కన ఉండి చామరములతో వీచుచూ ఉన్నారు. భరతుడు గొడుగు పట్టుకున్నాడు. రామచంద్రమూర్తి ఆ గొడుగు నీడలో చామరముల మధ్యలో ప్రకాశిస్తున్నారు. అన్ని చోట్ల ధూపములు, దీపములు, మంగళ వాయిద్యములు మోగుతున్నాయి. ఈ నలుగురు ముందు రథంలో వస్తూ ఉంటే వెనకాల కర్ణీ రథంలో సీతమ్మ వారు కూర్చొని ఉన్నారు. అలా వెళ్తున్న సీతమ్మకి సాకేతపుర స్త్రీలు నమస్కరిస్తూ ఉన్నారు. అప్పుడు అయోధ్యలో తన కొరకు వచ్చిన వానర వీరులకు రాక్షస వీరులకు తగిన వసతి సౌకర్యాలు ఏర్పరిచి అప్పుడు కైకేయి దగ్గరికి వెళ్ళారు. తిన్నగా కైకేయి పాదాలకు నమస్కరించి, అమ్మా, నీ కారణంగా మా తండ్రి సత్యం నుండి జారిపోకుండా ఉత్తమ స్వర్గాన్ని పొందగలిగాడు అని పాదాల మీద పడగానే అంతవరకు రాముణ్ణి చూడకుండా బిడియంతో ఉన్న ఆమె ఒక్కసారిగా ఆ బిడియాన్ని విడిచిపెట్టి రాముణ్ణి ఒక్కసారిగా ఆదరించింది. ఈ విధంగా శ్రీరాముడు కైకేయి మాత మనస్సుని స్థిమితపరిచారు. అది శ్రీరాముడి గొప్పతనం. శ్రీరాముడు కుబేరుడిది అయిన పుష్పక విమానాన్ని ప్రార్థించి ఆయన వద్దకు పంపించి వేశారు. తండ్రి యొక్క ఆజ్ఞ వలన అరణ్యవాసాన్ని పూర్తి చేసుకున్న రామచంద్రమూర్తి ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ధర్మ అర్ధ కామాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఎలా అంటే తన ముగ్గురు తమ్ముళ్ళ వలె సమానంగా చూశాడు. సర్వదేవ సేనాని అయిన సుబ్రహ్మణ్యుడు తన ఆరుగురు తల్లులు అయిన కృత్తికలని సమానంగా ఎలా చూశారో రాముడు అదే విధంగా తన ముగ్గురు తల్లులని, అలాగే దశరథుని మిగిలిన పట్టమహిషులను కూడా సమానంగా చూశారు. రాముడు గొప్ప దాతలా ఉన్నాడు. విఘ్న భయం లేని విధంగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు. సకర్మలతో అయోధ్య చక్కగా ఉండేలా చూస్తూ ఉన్నాడు. ఆ విధంగా తండ్రి నుండి తనకు లభించిన రాజ్యాన్ని చక్కగా పాలన చేస్తున్నారు. అంటే అయోధ్య తల్లిదండ్రులు ఉన్న పిల్లల వలె ఆనందంగా ఉన్నది. అలా ఉండగా సీతామాత గర్భవతి అయినది. ఆ గర్భవతి అయిన సీతామాతతో ఒకనాడు ఉద్యానవనంలో విహరిస్తూ తన వల్లో కూర్చోబెట్టుకొని, నీ మనసులో ఏ కోరిక ఉందో చెప్పు అని ఎవరికీ తెలియని ఏకాంతంలో అడిగారు. నువ్వు గర్భవతిగా ఉన్నావు కనుక గర్భవతి యొక్క కోరికను తీర్చాలి, భర్త తీర్చాలి కనుక నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగారు. అప్పుడు సీతమ్మ తల్లి, మనం వనవాసంలో ఉన్నప్పుడు ఎన్నో ఆశ్రమాలు చూశాము. ఆ ఆశ్రమాలు నాకు ఎంతో ఆనందం కలిగించాయి. అలాంటి గంగా నదీ తీరాలలో ఉన్న తపోవనాలకి వెళ్ళాలని కోరిక నాకు కలిగినది అని అన్నారు. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అన్నారు శ్రీరామచంద్రుడు. ఆనాటి అర్ధరాత్రి వేళ ముఖ్యమైన మంత్రులతో వెళ్ళి ఆ సభావన ముఖ్యమంత్రులతో సమావేశానికి వెళ్ళి సభాభవనంలో కూర్చొని ఉన్నారు. అందులో ఉన్న ప్రధాన ముఖ్యమంత్రులతో పాటు వారికి ప్రధానంగా ఉన్న భద్రునితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనుకుంటున్నారు అయోధ్య వాసులు నా గురించి అని అన్నారు. అప్పుడు అంత బాగానే ఉంది, అంత బాగానే ఉంది అంటూ ఏదో చెప్పడానికి దాస్తున్నారు భద్రుడు అని తెలిసిపోయింది శ్రీరాముడికి. దానితో వారిని ఒత్తిడి చేసి అడగడంతో వాళ్ళు చెప్పారు, మానవ దేవ, అందరూ నీ చరిత్రని గొప్పగా కీర్తిస్తున్నారు, కానీ రాక్షస భవనంలో ఇన్నాళ్ళు నివసించిన సీతాదేవితో నివసించడం అనే ఒక్క మాట తప్ప అని మిగిలిన విషయాలన్నింటిలోనూ నిన్ను ప్రశంసిస్తున్నారు అని అన్నారు. తత్సత్ సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
మధుకర్ గారు చాలా చక్కగా చెప్తారండి. సీతమ్మకి రాముడు చూపించిన ప్రదేశాలు, ఋషులు, ఇందులో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది అగస్త్యుడి గురించి చెప్తారు కాళిదాసు. అగస్త్య నక్షత్రం శరద్ ఋతువులో వచ్చి ఎలాగైతే నదుల్లో ఉన్న మలాలన్నింటినీ తొలగించేసి నీటిని నిర్మలం చేస్తుందో, అలాగే అగస్త్యుడు కూడా సింబాలిక్ గా మనలో ఉన్న రజోగుణ తమగుణాలనే మలాలను తొలగించి నిర్మలని చేయడానికి అగస్త్యుడు వారి దంపతులు ఉపయోగిస్తారు అని అది మనం చూసుకోవచ్చు. అలాగే సీతమ్మ గురించి చెప్పేటప్పుడు సీతమ్మ కరణీ రథంలో వచ్చారు అని చెప్పారు. కరణీ అంటే చిన్న రథము అని ఒకటి చెప్పారు. మన లలితోపాఖ్యానం లలితా విద్య గుర్తు చేసుకుంటే కరణీ రథం అక్కడ మన బాలత్రిపురసుందరి అమ్మవారి రథం, ఆవిడది కూడా కరణీ రథమే. అంటే సీతమ్మ బాలత్రిపురసుందరి ఒక్కరే అని చెప్పకనే చెప్పటం కూడా జరిగింది ఈ 13వ సర్గలో. 13వ సర్గలో మొత్తం 79 శ్లోకాలు ఉన్నాయండి. ఇవన్నీ చెప్పారు మధుకర్ గారు. ఇంకా తర్వాత వాసు గారు కంటిన్యూ చేస్తారండి.
హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ గురువు గారు ఉత్తర రామాయణం గురించి చెప్పారు. ఉత్తర రామాయణం అంటే రామాయణంలో చివరి కాండ, 7వ కాండ. 7 కాండలు రాస్తున్నాను అని వాల్మీకి వ్రాశాడు. మొన్న మొన్నటి వరకు వచ్చిన మహాకవులందరూ 7 కాండల్లో ఉన్న రామాయణాన్ని గౌరవించారు. అయితే పారాయణ చేసేటప్పుడు యుద్ధకాండ వరకే ఎందుకు చేస్తారో అన్నదానికి కూడా సంప్రదాయం ఉంది. అక్కడ వరకే పారాయణ విధి. ఉత్తరకాండ వాల్మీకి ప్రత్యేక గ్రంథంగానే పెట్టాడు కనుక ఉత్తరకాండకు ప్రత్యేక పారాయణ విధులు నిర్దేశించారు. ఇవన్నీ సంప్రదాయజ్ఞులు గౌరవించేవారు. ఉత్తర రామాయణం వాల్మీకి కృతం కాదు అని కొంతమంది అధునాదులు అభిప్రాయపడుతూ ఉంటారు. సీతా పరిత్యాగం వలన కలిగిన దుఃఖం చేత గాని, రాముడి విషయంలో వారు ధర్మాన్ని సరిగ్గా చూడలేక కలిగిన అసంతృప్తి వలన గాని ఉత్తర రామాయణం జరగలేదని తృప్తిపడి యుద్ధకాండలో అయిపోయింది అనుకుంటున్నారు కొంతమంది. కానీ కాళిదాసు వంటి సునిశితులు ఉత్తర రామాయణాన్ని ప్రమాణంగా స్వీకరించారు. ఈ ప్రవచనానికి వాల్మీకి రామాయణమే ప్రమాణము అని గురువుగారు ఉటంకించారు. ఉత్తర రామాయణం చాలా ప్రసిద్ధి చెందినది, ఎందుకంటే అందులోనే నవరసాలు కనిపిస్తాయి, కరుణరసం నుండి శాంత రసం వరకు. పైగా ఒక అవతార ఆరంభం చెప్పినప్పుడు పరిసమాప్తి కూడా చెప్పాలి అనేది శాస్త్రవిధి. ఉత్తర రామాయణం ప్రత్యేకంగా నిలిచిపోయే ఒక మహాకావ్యంగా రచించిన కవుల గురించి మాట్లాడారు ఇక్కడ. అందులో ఒక ఆయన భవభూతి గారు. భవభూతి సంస్కృతంలో ఉత్తర రామాయణ చరితం అని ఉత్తమ నాటక కావ్యాన్ని రచించారు. ఉత్తరకాండలో రామచంద్రమూర్తి ఔంత్యం ఏమీ తగ్గదు. తెలుగులో తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణం అని వచనం లేకుండా కేవలం పద్యాలతో ఉత్తర రామాయణ మహాకావ్యాన్ని రచించారు. మూల విధేయంగా అద్భుత పద్యకావ్యాన్ని కంకంటి పాపరాజు గారు రచించారు. ఇది తెలుగులోది. ఎక్కడ కూడా వాల్మీకి రామాయణాన్ని ఇస్మంత పక్కకి తిప్పలేదు. తర్వాత ఇప్పుడు మధుకర్ గారు చెప్పిన తర్వాత ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ విషయంలో ఏం చేయాలి అని మంత్రులను అడిగినప్పుడు మంత్రులు తల వంచారు. అంటే స్వచ్ఛత నిరూపించే వరకు పరిత్యాగం చేయాలి అని దాని భావం. ఈ విషయం వినగానే అగ్నిలో కాల్చిన ఇనుము సమ్మెట పోటు తిన్నట్టుగా శ్రీరామచంద్రమూర్తికి అనిపించిందట. అగ్నిలో కాలడం ఒక బాధ అయితే సమ్మెట పోటు ఇంకొక బాధ. కలత్ర నింద ఒకటి, తన కీర్తికి నాశనం ఒకటి. ఈ రెండూ కలగగానే ఆయన హృదయం ముక్కలైనంత బాధ కలిగింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే శ్రీరామచంద్రుడు వారు అన్న మాటలకు బాధపడ్డారే కానీ సీతమ్మ మీద ఇసుమంత కూడా అనుమానం కానీ అపనమ్మకం కానీ లేదు. ఇక్కడ చాలా మందికి ఉన్న అపోహల్ని గురువుగారు తొలగించారు. రాముడికి సీతమ్మ మీద అనుమానం కలిగింది అనటం మహాపాపం. ఇలా ప్రచారం చేసిన సినిమా వాళ్ళని రచయితల్ని గురువుగారు విమర్శించారు ఇక్కడ. సో ఆ సమయంలో అపకీర్తి కలిగించే జనవార్తని నిర్లక్ష్యం చేయటమా, లేక ఏ దోషము లేని సీతమ్మని విడిచిపెట్టడమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయగలరు. ఏది చేయాలో తెలియక చాలా వేదనకు గురి అయ్యారు శ్రీరామచంద్రమూర్తి. చివరికి నిశ్చిత్య చానన్య నివృత్త వాచ్యం త్యాగేన పత్న్యా పరిమాష్టుమైచ్ఛత్. తనదైనటువంటి వ్యక్తిగత కుటుంబ జీవితాన్నైనా త్యాగం చేసుకొని ప్రజావాక్యానికి పాలనకి ప్రాధాన్యం ఇస్తూ సీతా పరిత్యాగానికి నిర్ణయం తీసుకున్నాడు. ఎవడు ధర్మబద్ధమైన యశస్సు కోసం పాలన చేస్తాడో వాడికి తన ఇంద్రియ ప్రయోజనాల కంటే తమ దేహం కంటే యశస్సే ముఖ్యం. రాజర్షుల పాలనలో ప్రజాస్వామ్య విలువలు ఎలా ఉండేవో ఇక్కడ తెలుసుకోవాలి అని గురువుగారు వివరించారు. కానీ సీతమ్మని పరిత్యాగం చేస్తున్న బాధ చాలా ఉండి రాత్రికి రాత్రే సోదరులను పిలిచి దుఃఖితుడై నా కారణంగా ఇంత రాజర్షుల వంశ యశస్సు కళంకం ఏర్పడింది, ఈ అపవాదు నీటి తరంగ తరంగానికి తైలబిందు వ్యాపించినట్లు వ్యాపిస్తుంది, ఇది నిగ్రహించుకోవడం చాలా భయంకరంగా ఉంది, ఏ దోషము లేని పవిత్ర చరిత్రలైనటువంటి సీతమ్మను విడిచిపెట్టడం నాకు బాధాకరమైన విషయం అయినప్పటికీ లోకాపవాదం ఇంకా బాధాకరం, అందువలన సీత పరిత్యాగ నిర్ణయం తీసుకున్నాను, మీరు నా యందు దయాచిత్తులై నివారించే ప్రయత్నం చేయకండి అని చెప్పి లక్ష్మణ్తో ప్రత్యేకించి చెప్పారు. మీ వదిన గర్భవతిగా ఉన్నప్పుడు మనోరథం తీర్చవలసిన భర్తగా అడిగినప్పుడు తపోవనాల మీద ప్రీతి ఉంది అని చెప్పింది, అందుకే ఆమెను వాల్మీకి ఆశ్రమ పరిసర ప్రాంతంలో విడిచిపెట్టిరా అని చెప్పాడు. అది చాలా బాధాకరమైన అంశమైనప్పటికీ ప్రాతకాలంలో అతను రథంపై లక్ష్మణ స్వామి సీతమ్మను తీసుకుని వెళ్లి వాల్మీకి ఆశ్రమ ప్రాంతం సమీపంలో విడిచిపెట్టాడు. సీతమ్మ గుచ్చిగుచ్చి అడగగా లక్ష్మణుడు జరిగిన విషయాన్ని చెప్పగానే సీతమ్మ ఒక్కసారి ఒక తెగిన తీగ నేల మీద పడినట్లు పడిపోయింది. కొంతసేపటికి తేరుకొని దుఃఖితురాలై కళా నిజమా అనుకొని చాలా ఆలోచించి ఆయన కీర్తి వర్ధిల్లు కాక అనింది. నిజానికి నాకు కూడా శరీరాన్ని త్యజించాలని ఉంది, కానీ ఆ శ్రీరామచంద్రమూర్తి సంతానం నా లోపల ఉంది కనుక దాన్ని నశింప చేసే హక్కు నాకు లేదు, కాబట్టి నేను ఆ నిర్ణయం తీసుకోవట్లేదు. ఆ సమయంలో లక్ష్మణమూర్తిని సీతమ్మ ఓదార్చింది, నేను సూర్యుని అందే దృష్టి పెట్టి తర్వాత జీవితాన్ని గడుపుతాను, అంటే తపస్విగా ఉంటాను అని చెప్పి లక్ష్మణమూర్తిని పంపించి వేసింది. రామచంద్రమూర్తి ప్రేమపై ఆమెకు నమ్మకం మటుకు అస్సలు సడలేదు. సీతమ్మతో పాటు వనమంతా ఏడ్చింది. అప్పుడు మహాన్ భావుడు వాల్మీకి రాగానే వెంటనే సీతమ్మ కన్నీరు కారుతున్న కళ్ళం తుడుచుకొని ఏడుపు ఆపివేసి నమస్కారం చేసింది. అప్పుడు వాల్మీకి, అమ్మా నీవు చెప్పకపోయినప్పటికీ నాకు తెలుసు, అసత్య ఆరోపణ చేత కలతపడిన నీ భర్త నిన్ను విడిచిపెట్టాడు, నీవు నీ తండ్రి ఇంటికి వచ్చావు అనుకో అని చెప్పి తన ఆశ్రమానికి తీసుకెళ్లాడు. ఇక్కడ ధర్మ సూక్ష్మం గురించి గురువుగారు చాలా వివరించారు. లక్ష్మణస్వామి శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి వదినను విడిచిపెట్టి వచ్చాను అని చెప్పేసరికి శ్రీరాముడు దుఃఖితుడై ఉన్నాడు, ఎందుకంటే సీతమ్మను మనసు నుండి ఎప్పుడూ పంపించలేదు కాబట్టి. శ్రీరాముడు రజోగుణ వికారాలు ఏమీ లేకుండా జాగరూకుడై రాజ్యపాలన చేయటం మొదలుపెట్టాడు. సీతమ్మ ప్రతిమను పక్కన పెట్టుకుని యజ్ఞాలు చేశాడు. ఈ సమయంలో కొంతమంది ఋషులు వచ్చి లవణాసురుడు యజ్ఞభంగం చేస్తున్నాడని శ్రీరాముని ఆశ్రయించారు. అప్పుడు శ్రీరామచంద్రుడు శత్రుఘ్నుడిని పంపించారు. ఆ సమయంలో శత్రుఘ్నుడు వాల్మీకి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రాత్రి ఆయన అక్కడ ఉన్న సమయంలో సీతమ్మ కవలను ప్రసవించింది. ఆ వార్త తెలుసుకొని చాలా ఆనందించాడు శత్రుఘ్నుడు. కానీ సంప్రదాయాన్ని అనుసరించి పోయి మాట్లాడటం కానీ ఏమీ చేయలేదు. మరుసటి రోజు ప్రయాణం మొదలుపెట్టి లవణాసురుడిని వధించి యమునా నదీ తీరాన పట్టణాన్ని నిర్మించాడు. ఇక్కడ అర్థశాస్త్ర విషయాలను కాళిదాసు ఎలా చెప్పారో గురువుగారు చాలా వివరించారు. లవకుశల సంస్కారము జనక దశరథ వంశాలకు ప్రీతిగా వాల్మీకి చేసి నామకరణం చేశారు. లవకుశలకు సకాలంలో ఉపనయనం చేసి సాంగంగా నేర్పి రామాయణ గానాన్ని నేర్పాడు. రామచంద్రుని తమ్ముడు ముగ్గురు కూడా రామచంద్రుని వలె ఇద్దరు సంతానాన్ని కన్నారు. శత్రుఘ్ను ఇద్దరు పుత్రులు బహుశతు సుబాహుడు వారిద్దరిని మధురా నగరానికి విదిశా నగరానికి నియమించి తాను శ్రీరామచంద్రమూర్తిని దగ్గరికి వచ్చాడు అయోధ్యకి శత్రుఘ్నుడు. రాముడు వార్తలు చెప్పబోయా అని శత్రుఘ్నుని అడిగినప్పుడు అన్నీ చెప్పాడు, కానీ సీతమ్మ కవలలను కన్న విషయం మటుకు చెప్పలేదు. ఇది వాల్మీకి ఆదేశానుసారం చేసిన పని. స్వస్తి. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు.
ధన్యవాదాలండి వాస్తు గారు. శ్రీరాముడు సీతమ్మ ఆయన అంతఃపురంలో ఈవిడ వనవాసంలో ఉన్న ఇద్దరి వియోగము ఒకలాగానే ఉందని మంచి శ్లోకాలతో కాళిదాస్ గారు చెప్పని చెప్పారు. ఈ సర్గలో మొత్తం 87 శ్లోకాలు ఉన్నాయండి. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్. అది పూర్తి చేశారు మధుకర్ గారు, ఇక వాసు గారు, తర్వాత శారదామణి గారు, తర్వాత సర్గ చెప్తారండి.
రామరాజ్యంలో చిన్న శిశువు అపమృత్యు చెందడం వల్ల కలత చెందిన రాముడు ఈ విధమైన విపత్తుకు కారణం కోసం అన్వేషించి దాని కారణమైన శంభుకుడు అధర్మ తపస్సు అని గ్రహించి అతని శిరసు ఖండించాడు.
శారదామణి గారు కొంచెం పెద్దగా చెప్పాలండి, వినిపించట్లేదు.
ధర్మం అనగా శాస్త్రం చెప్పినట్టు చేయడం, అది కాలానికి దేశానికి తను చేయాల్సిన వృత్తి నుండి తప్పకుండా చేయడమే శ్రేయస్సు మరియు ధర్మం. స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ అన్నట్టుగా అధర్మం అనారోగ్యాలు మరియు అపమృత్యుకి హేతు అన్న ధర్మ సూక్ష్మాన్ని శంభుకుణ్ణి వదిలించి
గారు చాలా లోగా వినిపిస్తోందని మీరు చెప్పేది నాకు ఒకదానికి అందరికల్లగే ఉంది.
హలో, ఇప్పుడు వినిపిస్తుందా గట్టిగా? హలో,
ఇంకా దూరం నుంచి మాట్లాడుతున్నట్టు ఉందండి, కొంచెం దగ్గరికి రావాలండి.
ఓకే. హలో,
ఇప్పుడు చెప్పండి.
మళ్ళీ అధర్మం అనారోగ్యాలు మరియు అపవృత్యుకి హేతు అనే ధర్మ సూక్ష్మాన్ని శంభుకుడు వివరించారు అని శంభుకుణ్ణి వధించి మనకు సూచించారు. అటు తర్వాత అశ్వమేధ యాగం హిరణ్మయమైన సీతతో నిర్వహించి అటు తర్వాత అశ్వమేధ యోగం హిరణ్మయమైన సీతతో నిర్వహించారు. అయోధ్య అంతా కూడా బ్రహ్మలోకంగా ప్రకాశిస్తుంది అని వర్ణించారు. వాల్మీకి సూచన మేరకు నవకుశలు ఆ యజ్ఞశాలలో రామాయణం గానం చేశారు. అలా పాడుతుంటే జనులందరూ రంజింపబడ్డారు. పరమాత్మ రూపమైన రామకథ వింటుంటే మనసు రంజింపకుండా ఉంటుందా? భగవద్గీతలో అర్జునుడు చెప్పినట్టు స్థానే హృషికేశ తవ ప్రకీర్తయ జగత్ ప్రహృష్యత్ యనురాజ్య తేజ, అంటే పరమాత్మ స్వరూపమైన హృషికేశుడిని కీర్తించుతుంటే మనసు తప్పక రంజించుతుంది అన్న భావము ఇక్కడ మనం తీసుకోవచ్చు. లవకుశలు వయసు మునివస్త్రాలు తప్ప మిగిలిన లక్షణాలు అన్ని రామచంద్రమూర్తి వలె ఉన్నాయి పోలికలు అని అన్నారు. రాముడు స్వయంగా లవకుశలని అడిగాను ఈ గానానికి శిక్షకుడు ఎవరు అని. వారు ఇరువురు వాల్మీకి మహర్షి అని తెలుపగా రామచంద్రమూర్తి స్వయంగా తానే మహర్షి ఆశ్రమనకు వెళ్ళి నమస్కరించను. వాల్మీకి లవకుశలు ఇరువురు తమ కుమారులే అని తెలిపి సీతను స్వీకరించమని చెప్పాను. రాముడు పలికెను ఓ తండ్రి నీ కోడలు అగ్నిశుద్ధురాలు, తిరిగి మళ్ళీ జనులు నమ్మితే స్వీకరిస్తాను అని అన్నారు. లవకుశలు ఇరువురు మధ్యలో సీతమ్మ సిద్ధరూపిణిగా సిద్ధలక్ష్మిగా కాషాయం ధరించి శుద్ధంగా శాంతంగా భర్త అయిన రాముని పాదాల వైపు నడిచి వస్తున్నారు. అది ఎలా కనిపిస్తుందంటే తేజోరాశిం సర్వతోదీప్తిమంతం దీప్తానలక ద్యుతిమ ప్రమేయంగా ప్రకాశిస్తున్న సూర్య తేజస్సుని వలె ఉన్న రామచంద్రుని వైపు స్వరము సంస్కారము చర్యక వైపు గా లవకుశల మధ్యలో గాయత్రిమాతగా సంధ్యాజ్యోతిగా సీతమ్మ నడిచి వస్తుంటే జ్యోతిష్యామపిత జ్యోతిగా పరమాత్మను చేరుకుంటున్నట్టుగా అని వర్ణించారు. అంటే జనులు తమ తప్పు తెలుసుకుని వాడిన వరిమొక్కల వలె ఉన్నారు. భర్త సమక్షంలో ఆచరణం చేసి సీతమ్మ నేను వాక్కు మనసు కర్మతో ఎప్పుడూ భర్తను అతిక్రమించని దానినైతే నన్ను నీలో చేర్చుకో అని భూదేవిని ప్రార్థించను. ఆ తర్వాత ఆదిశేషుడు మీద సింహాసనము పైన భూదేవి ప్రత్యక్షమై సీతమ్మను తనలో చేర్చుకునెను. సీతపై ఉన్న అప్పుడు రామ మామ అని అనెను. సీతమ్మపై ఉన్న ప్రేమను రాముడు పుత్రులపై చూపి రాజ్యపాలన అంటే క్షేమకరమైన పాలన సమకూర్చడం అని పుత్రులకి వివరించి కుశావతి శరావతి అనే రాజ్యాలు ప్రతిష్ఠింపజేశాను. లక్ష్మ భరత శత్రుఘ్న కుమారులచే కూడా వివిధ రాజ్యపాలన బాధ్యతలు అప్పగించను. ధర్మస్థాపన చేశాను. ఒక రోజు మునివేషంలో కాలుడు రామునితో రహస్యంగా మాట్లాడుతుంటే అప్పుడు తప్పక మధ్యలో వచ్చిన లక్ష్మణుడు దేహము త్యజించవలసి వచ్చింది. అప్పటి రాజధర్మాన్ని బట్టి యోగవేత్తైన లక్ష్మణుడు యోగంగా సర్పరూపం దాల్చి సరయూ నదిలో దేహం త్యజించెను. అప్పుడు ఒక పక్క సీతావియోగము మరియు లక్ష్మణ దేహం త్యజించిన తరువాత రాముడు మూడు పాదాలలో ఉన్న ధర్మము వలె నిలిచి ఉన్నారు అని వివరించారు. అటు తర్వాత రాముని మహాప్రస్థానం వైపు కథ సాగుతుంది. అది తర్వాత రవీనా గారు వివరిస్తారు.
స్వస్థలమ్మ శారదామణి గారు. రాముడు సీతమ్మ లవకుశల జననము ఇవన్నీ కవర్ చేసి మీరు మొత్తానికి రామావతార పరిసమాప్తి ముందు వరకు తీసుకొని వచ్చారు. ఈ లక్ష్మణుడు ఆదిశేషావతారం ఆదిశేషుల్లో కలిసిపోయారు. దాని గురించి వీరు కాళిదాస్ గారు ఒక అద్భుతమైన శ్లోకంలో చెప్తారు. తస్మిన్ ఆత్మ చతుర్భాగే ప్రాంగ్నా కామధితస్తుషి రాఘవ శిథిలం తస్థౌ భువి ధర్మ స్త్రిపాదివ. భూమి ధర్మం మూడు పాదాల మీద నడుస్తుందా అనిపిస్తోంది లక్ష్మణుడు అవతారం చాలించినాక. వారు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఈ 15వ సర్గ పూర్తి చేశారు. ఇందులో మొత్తం 103 శ్లోకాలు ఉంటాయి. చివరి వరకు చెప్తారు. ఇంకా రఘువంశం గురించి కొంత ట్రివియా ఏంటంటే మొత్తం రఘువంశంలో మనం ముందు నుంచి చెప్పుకుంటున్నట్లు ఒక 1564 శ్లోకాలు ఉంటాయి. పంతొమ్మిది సర్గలు ఉంటాయి, పన్నెండవది పెద్ద సర్గ అందరిలో. ఇంకా తర్వాత కీర్తన గారు మాట్లాడతారండి. మీరు మొదటిసారి మురళిలో మాట్లాడుతున్నారు, ఎంకరేజ్ చేద్దాం. కీర్తన్ గారు మాట్లాడండి.
నమస్కారం అండి, నాది మొదటిసారి, నేనైనా తప్పులు చేస్తే నన్ను క్షమించండి. సో ఇప్పుడు శ్రీ గురుభ్యో నమః. రాముడు మహాప్రస్థానానికి సిద్ధమవుతున్నాడు. మహాప్రస్థానం అంటే అగ్నిహోత్రములు, వస్త్రధారణ దీక్ష, మంత్రములు చదువుతూ ఉండగా వెళ్లే విధానం. ఉత్తరం వైపు నుండి సోదరులతో అగ్ని ముందు పట్టుకొని వెళ్తున్నాడు రాముడు. ఆయన వెంట అయోధ్య అంతా బయలుదేరి వస్తోంది. వార్త పంపగా వానర వీరులు, రాక్షస వీరులు మహాప్రస్థానానికి సిద్ధమై వచ్చారు. సరయూ నదికి అందరూ చేరుకున్నారు. రాముడు సరయూ నదిలో మునగగా పుష్పక విమానం వస్తుంది. ఆయన నారాయణమూర్తి అవతారం తీసుకొని దాన్ని అధిరోహించారు. అప్పుడు బ్రహ్మ అక్కడికి వచ్చి వెంట వచ్చిన వారిని ఏమి చేయాలని అడుగగా, దేవతాంశం నుండి వచ్చిన వారు దేవతాంశలందు వెళ్ళుట, భక్తితో వచ్చిన అయోధ్యవాసులకి ప్రత్యేక లోకం కల్పించమని చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు శాంతానికము అనే లోకాన్ని సృష్టించారు. ఈ శాంతానికము స్వర్గము కంటే అతీతమైన లోకం. అక్కడ వచ్చిన వాళ్ళందరూ తమ సూక్ష్మ దేహాలతో ఆ లోకానికి చేరుకున్నారు. సరయూ నది నుండి నిచ్చెన వేసినట్లు కనపడుతోంది. అందరూ మునిగి దివ్యధామాలకు వెళ్ళడం. కొందరు ఇందులో ఇంతమంది వచ్చారు కదా, దాంట్లో కొంతమంది మిగిలిపోయారు. వాళ్ళెవరో మళ్ళీ తెలుసుకున్నారు. గోవులు మందలో కలిగినట్టుగా దిగినట్లుగా అందరూ సరే నదిలో మునిగారు. ఆ తీర్థాన్ని గోప్రతరం అంటారు. అయోధ్యకి వెళ్ళిన వాళ్ళందరూ గోప్రతరం దర్శించాలని గురువు గారు చెప్పారు. రాముని ఆజ్ఞ మేరకు కొత్తగా దేవతలైన పురదేవతలకు శాంతానికము అనే స్వర్గాన్ని సృష్టించారు బ్రహ్మ. సో వాళ్ళందరూ అక్కడ చేరుకున్నారు. తర్వాత మిగిలిపోయిన వారిలో హనుమంతుడు, విభీషణుడు ఉన్నారు. సో హనుమంతుణ్ణి ఉత్తరగిరి అంటే హిమాలయాల్లో గంధనమాన పర్వతం అందు హనుమంతుడు అక్కడ ఉన్నాడు. తర్వాత విభీషణుడు దక్షిణగిరి అందు ఉంటాడు. అంటే వీళ్ళిద్దరూ కల్పాంతం వరకు ఉంటారంట. వాళ్ళు మనకు కనపడరు కానీ వాళ్ళ సూక్ష్మ దేహాలతో వాళ్ళు ఉండవారు. మరో ముగ్గురు జాంబవంతుడు, మైందుడు, ద్విధుడు. జాంబవంతుడు ద్వాపరయుగం వరకు ఉన్నారు. మైందుడు, ద్విధుడు వీళ్ళిద్దరూ అశ్విని దేవతల అంశాలు. వాళ్ళు ద్వాపరయుగంలో బలరామకృష్ణులచే సంహరింపబడి వారి అంశంలో లీనమైపోయారు. ఎక్కడ రామకథ ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటారు. రాముని కథ ఇంతటితో పూర్తయింది. ఇది సర్గ 15 కంప్లీట్. ఇప్పుడు సర్గ 16. రామచంద్రమూర్తి పాదపద్మములను దేవతలందరూ పూజిస్తారు. ఇప్పుడు కుశుడు అందరికంటే మొదట పుట్టాడు. అందరికంటే మొదట పుట్టినవాడు మరియు గుణములో జ్యేష్ఠుడు కనుక కుశుని ప్రధానంగా చేసుకుని మిగిలిన 7 రఘువంశ రాజులు ఆ సోదర భావాన్ని విస్తరింపచేశారు. సో ప్రతి ఒక్కరికి రామునికి 2 పిల్లలు, లక్ష్మణుడికి 2 పిల్లలు, భరతునికి, శత్రుఘ్నుకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొత్తం 8 మంది రఘువంశ రాజులు ఇప్పుడు అందరూ కుశుని ఆధారంగా చేసుకుని పాలిస్తున్నారు. రాజ్యంలో గొప్పవన్నీ కుశునికి ఇస్తున్నారట. సౌభాత్వం వంశంలో సహజంగా ఉంది కదా. అందరూ పరస్పర సహకారాలతో ఈర్ష్య అసూయలు లేకుండా పాలిస్తున్నారు. వారు సేతులు, జలాశయాలు నిర్మించారు. తర్వాత వ్యవసాయానికి సహకరించారు, గోరక్షణ చేశారు, గజబంధాలని కూడా పెట్టారు. ఎవరు ఏది విఫలం కాకుండా అన్నిట్లో అభ్యుదయాన్ని సాధిస్తున్నారు. కానీ ఇన్ని చేస్తున్నా కూడా ఒకరి దేశాన్ని ఒకరు దాటట్లేదు. సముద్రం చెలియలికటం దాటకుండా ఉన్నట్లు అందరూ ఎవరి పరిధుల్లో వాళ్ళు ఉంటున్నారు. రాజనీతి శాస్త్రం అనుగుణంగా 8 రాజ్యంలో వర్తింప చేయాలని, ఒక రాజు వర్తింప చేయాలి. ఆ 8 కృషి, వాణిజ్యం, దుర్గముల రక్షణ, జలాశయాలు, గజ సైన్య వృద్ధి, గనుల నుండి సంపాదన, తద్వస్తు సంపాదన అంటే లేని చోట వ్యాపింపచేయటం, శూన్య ప్రదేశాలని విస్తరింపచేయటం. ఈ 8 వీళ్ళందరూ చక్కగా నిర్వర్తిస్తున్నారు. వంశం ఎలా విస్తరింపబడుతుందంటే సామవేదం నుండి పుట్టిన దిగజాల వలె 8 విధాలుగా వ్యాపించింది అని చెప్పారు. సామము అంటే ఏనుగు. ఏనుగుని సామం ఎందుకంటారో గురువు గారు చాలా బాగా వివరించారు. బ్రహ్మదేవుడు సూర్యమండలాన్ని పట్టుకొని సామమును చదివాడు. అప్పుడు ఏనుగులు ఉద్భవించాయట. అందుకని వాటిని వాటిని సామములు అంటారట. కుసావతి, ఇలా కుషుడు కుసావతి నగరాన్ని పాలిస్తూ ఉండగా ఒకనాటి రాత్రి ఆయనకి నిద్ర పట్టకుండా ఉండింది. అందరూ అక్కడ ఉన్న రాజ్యంలో అందరూ నిద్రిస్తున్నారు, కానీ కుశునికి తనకు పలకగది దగ్గర ద్వారం దగ్గర ఎవరో నడుస్తున్నట్టు అనిపించింది. ఆ నడిచే వాళ్ళు ప్రవాసస్థ కలత్ర వేషధారి అయి ఉన్నట్టు అనిపించింది. అంటే వేరే దేశంలో భర్త ఉన్న స్త్రీ, ఎప్పుడూ చూడలేని స్త్రీ అక్కడ నడుస్తున్నట్టు ఆయనకు అనిపించింది. ఆ వనిత ఇంద్రునితో సమానమైన తేజస్సు కలిగిన రాజుకి ఆయన రాజుడు ఆయన రాజును కుశునికి వచ్చి జయ జయ నమస్కరించింది. తలుపులన్నీ వేసి ఉన్నాయి, ఎలా వచ్చిందో తెలియదని ఆయన విస్మయంతో చూస్తున్నారు. అద్దంలోకి ప్రతిబింబం వచ్చినట్లుగా ఆమె గదిలోకి వచ్చింది. అప్పుడు ఆమె జయ జయ నమస్కరించగా అప్పుడు రాముడు ఈయన రాముడి కొడుకని కుశుడు ఎలా మాట్లాడాడంటే, తలుపులన్నీ వేసున్నా లోపలికి ఎలా వచ్చావు? యోగంతో వచ్చావా అంటే నీలో యోగ తేజస్సు కనపడట్లేదే, దీని నుంచి తేజవిహీనంగా కనపడుతున్నావు. సామర్థిగా మంచు కురుస్తున్న కాలంలో ఉన్నట్లు కనపడుతున్నావు కళావిహీనంగా. భర్త ఎక్కడ ఉంటే భార్య ఇక్కడికి రావడమా? రఘువంశీల మనసు పరస్త్రీ విముఖమైనది అని తెలుసుకుని మాట్లాడు. పరనారి సోదర అని త్యాగయ్య చెప్పిన మాటని ఇక్కడ మనం ఇంకోసారి గుర్తించుకుందాం. పరస్త్రీ వ్యామోహం తపస్సు క్షీణిస్తుంది అని అంటే ఆ మాట మాట్లాడుతోంది, నేను అయోధ్య అధిదేవతని, నేను రాముల వారు అవతార కార్యం చాలించిన తర్వాత మీరందరూ మీ వేరే వేరే రాజ్యాలను చూసుకున్నారు, నువ్వేమో కుసావతి నగరాన్ని పాలిస్తున్నావు, ఇప్పుడు అయోధ్య గతేమిటి? ఒకప్పుడు మంచి రాజుల పాలనలో వైభవాలు జరిగాయి. సూర్యవంశానికి చెందిన నువ్వు ఉన్నా కూడా నేను ఇంత దీనస్థితిలో ఉన్నాను. భవనాలన్నీ శిథిలమయ్యాయి, అయోధ్య వెలవెలబోతోంది, కాలుతున్న శవాలతో నక్కలు ఊల పెడుతున్నాయి. అది అడవిదన్నుల నివాసమైంది. ఒకప్పుడు పురజనులందరూ ఉండగా పారాణి పెట్టుకున్న ఎరుపు భూమికి అంటేది, ఇప్పుడు క్రూర మృగాల మాంసపు రక్తటేరులు పారుతున్నాయి, పాముల శిలలపై కుబుసాలు విడుస్తున్నాయి. మహానగరం అడవిగా మారిపోయింది. పగటిపూట ధూపాలు రాత్రిపూట దీపకాంతులు కిటికీలోంచి కనపడేవి, ఇప్పుడు కిటికీలోంచి సాలీడు గోలు వేలాడుతున్నాయి. సరియు నదిలో ఒకప్పుడు అందరూ స్నానం ఆచరించేవారు, ఇప్పుడు ఆ నది తీరంలో పిచ్చి పొదలు వచ్చాయి. రాముడు శరీరాన్ని విడిచి పరమాత్మమూర్తిని చేరాడు. నీవు కుసావతిని వదిలి అయోధ్యానికి రావయ్యా అని అయోధ్యాదేవి కుశుడికి చెప్పి, ఇలా జరగంగానే పొద్దున కుశుడు లేచి తన స్వప్నాన్ని అక్కడ ఉన్న దైవజ్ఞాన్ని పిలిపించి వాళ్ళకి చెప్పి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని శ్రోత్రియులు తీసుకున్న తర్వాత కుశుడు కుసావతి నగరాన్ని ఆ శ్రోత్రియులకు అప్పగించేసి కుసావతి నగరాన్ని వేదభూమిగా మార్చాడు. తర్వాత వాళ్ళందరూ కలిసి అయోధ్యకి బయలుదేరారు. వాయువు వెంట సైన్యంలాగా ఆయన వెంట సైన్యం మొత్తం వెళ్ళింది. కదులుతున్న రాజధానియా అన్నట్లు ఉంది ఆ సైన్యం అంతా. వెళ్తున్నప్పుడు అనేక ప్రాంతాలను చూసుకుంటూ వెళ్ళాడు కుశుడు. నర్మదా నదీ తీరం, వింధ్య పర్వత శ్రేణి, గంగానది వీరన్నిటికీ నమస్కరించారు. ఆ గంగానదిని తమ గుడిగలైన సగరులు కపిల మహర్షి కోపం వల్ల భస్మీపటులైతే భగీరథుడు గంగ నీరు తీసుకొచ్చాడని ఒకసారి వాళ్ళందరినీ స్మరించుకున్నాడు. అందరూ సరియు నది తీరానికి వచ్చారు. అక్కడ అందరికీ అక్కడ ఉద్యానవనంలో విశ్రాంతిని ఏర్పాటు చేశారు. శిల్పులు అందరూ వాళ్ళతో పాటు వచ్చారు. వాళ్ళందరూ గృహ నిర్మాణం చేయగలిగారు. దీడులు వాళ్ళ భూమిని వర్షం ఎలాగ చక్కగా చేస్తుందో పాడుబడిన అయోధ్యని పునర్నిర్మాణం కావించారు. తర్వాత అక్కడ శాంతులు చేయించారు. కూరమృగాలు తిరగడం వల్ల దుష్టశక్తులు నెలకొల్పుతాయి. ఎక్కడన్నా జనాలు ఎవరైనా లేకపోతే సో అక్కడ శాంతులు బలులు చేయించారు. వాస్తుశిల్పులు వాస్తు శాస్త్రవేత్తల చేత, బ్రహ్మవేత్తల చేత నగర ప్రవేశము, గృహ ప్రవేశము, శాంతి, పూజాధికాలు అన్నీ కావించుకున్నారు. ఉద్యోగులకు తమకు తగ్గ గృహాలను కేటాయించారు. అయోధ్యను పరమ శోభాయమానంగా తీర్చిదిద్దారు. అలాగని కుసావతిని వదిలేదు, కుసావతి వేదభూమి అయింది. పూర్వీకుల శోభను అయోధ్యకు తీసుకొచ్చిన కుశుడికి నమస్కారం చేస్తున్నారు. సమాప్తం. థ్యాంక్ యూ.
నమస్కారం అండి. కీర్తన్ గారు చాలా బాగా చెప్పారు. రాముడి పాదాలు అనే అరవిందాలకి దేవతలు అనే తుమ్మెదలు నమస్కారం చేశారుతో 15 పూర్తవుతుంది. అద్భుతమైన శ్లోకం అది. అందులో 88 శ్లోకాలు ఉన్నాయండి 16లో. అలాగే 10 నుంచి 15 వరకు 15 ఉత్తర రామాయణంతో కలిపి రామావతార పరిసమాప్తయింది. రఘువంశం మనం 3 భాగాలుగా విభజించుకుంటే ప్రీ రామాయణం, రామాయణము, ఇంకా రామాయణం తర్వాత వచ్చిన రాజుల లీనియేజ్. ఇంకా సునీత గారు తర్వాత స్పీకర్స్ అందరూ కుషుడు దగ్గర నుంచి రామాయణం రఘువంశం లీనియేజ్ అంతా చెప్తారండి. సునీత గారు సునీత గారు మ్యూట్ లో ఉన్నారండి.
నమస్కారం అండి, వినబడుతోంది కదా?
ఇప్పుడు వినిపిస్తోందండి, మొదలు పెట్టండి.
శ్రీ మహాగణాధిపతియే నమః, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కుశుడు కుసావతి నగరాన్ని వేదవేత్తలకు దానం చేసి అయోధ్యకి వచ్చి తిరిగి పునర్నిర్మాణం చేశాడు. అయోధ్యకి ప్రాచీన వైభవం తిరిగి వచ్చింది. అతడు అలకాపురంలో కుబోయుని కన్నా, అమరావతిలో ఇంద్రుని కన్నా వైభవంగా ఉన్నాడు అని వర్ణించారు. ఆ పాలనా సమయంలో గ్రీష్మ ఋతువు వచ్చింది. ఋతువర్ణన ఇక్కడ చాలా శ్లోకాల్లో చాలా బాగా చేశాడు కాళిదాసు. అందులో ఒక శ్లోకం పగలు రాత్రిని భార్యాభర్తలుగా పోల్చాడు. ప్రణయకలహంతో విడిపోయిన భార్యాభర్తలు తప్పిస్తూ, భార్య కోసం తప్పిస్తూ తాపంతో ఉన్న పురుషునిలాగా పగలు, భర్త కోసం తప్పించి కృషించిన భార్యలాగా రాత్రి ఉన్నాయని వర్ణించారు. ఆ వేసవి సమయంలో తన పరివారంతో కుశుడు జలక్రీడలాడడానికి సరియూ నదికి వెళ్ళాడు. ఒక రోజు అతని చేతికి ఉన్న జయద్రత అనే రత్నమయ స్వర్ణ కంకణం తనకు తెలియకుండా నదిలో పడిపోయింది. బయటకు వచ్చి చూసుకున్నాడు, చాలా బాధపడ్డాడు. అది రామునకు అగస్త్యుడు ఇచ్చినది. దాన్ని రాముడు రాజ్యంతో పాటు కుశునకు ఇచ్చాడు. రామప్రసాదం తన గురువైన తన తండ్రి చేతికి ఉండే కంకణం పోయిందే అని బాధే కాని లోభంతో కాదు అని వర్ణించారు. నిష్ణాదులైన జాలర్లను వచ్చి ఎంత వెతికినా దొరకలేదు. అందులో ఒక పెద్ద జాలారి సరయూ నదిలో కుముదుడు అనే నాగరాజు నాగలోకంలో ఉన్నాడు, అతడు దొంగిలించాడేమో అని చెప్తే కుశుడు ధనస్సుతో గారుడాస్త్రాన్ని సంధించాడు నాగులందరినీ సంహరించడానికి. అప్పుడు కుముదుడు తన సోదరి కుముద్వతితో కంకణం చేతిలో పట్టుకుని వచ్చి శిరస్సు వంచి నమస్కరించాడు. మహాసర్పం దేవతా సర్పం అయిన కుశుని సర్పం అయినా కూడా కుముదుడు కుశుని నమస్కరించాడు. ఎందుకంటే అతనిలో చాలా నమస్కరించదగ్గ లక్షణాలు ఉండడం వల్ల. సర్వలోకాలకు ప్రభు అయిన విష్ణువు అతని తండ్రి. కుశుని అస్త్రశస్త్రాల్లో విద్వాంసుడు, సార్వభౌముడు కుశుడు. అలాంటి అతనికి నమస్కారం చేసి, నువ్వెవరో నాకు తెలుసు, నీవు విష్ణువు యొక్క మరో అంశం అనే భావిస్తున్నాను నేను, ఈ బాల తెలియక పొరపాటున జారిన నీ కంకణాన్ని పైనుంచి పడుతున్న వెలుగుబంతి అని బాల సహజమైన కుతూహలంతో పట్టుకుంది. కానీ నీ తీసుకోవాలని కాదు, నీపై తృణీకార భావము లేదు. తను చేసిన ఈ అపరాధాన్ని నీకు జీవితాంతం సేవ చేసుకుంటానని నిర్ణయించుకుంది అని చెప్పి, అంటే నిన్ను నీ భార్య కింద తీసుకో అని చెప్పి తన తల్లి అయిన కుముద్వతిని కుశునికిచ్చి శాస్త్రరీతిలో వివాహం చేశాడు. వివాహానంతరం విష్ణు అంశ అయిన కుశుడు కుముదునికి గరుకుమంతుడు నుంచి అతని నాగజాతికి ఏ భయము లేదని అభయం ఇచ్చాడు. కుముదుడు కూడా కుశుని రాజ్యంలో నాగుల వల్ల బాధ ఉండదని మాట ఇచ్చాడు. తరువాత కుశునికి కుముద్వతికి అతిథి అనే సంతానం కలిగింది. అతన్ని చూసుకుని కుశునికి తనని తానే చూసుకున్నట్లు అనిపించింది. అంటే పరంపరాగతమైన అన్ని మంచి లక్షణాలు అతనికి వచ్చాయి. అతడు అన్ని శాస్త్రాలు నేర్చుకుని వివాహమై గృహస్థుడయ్యాడు. తరువాత ఒకసారి దేవదాన యుద్ధంలో కుశుడు దేవతలకు సహాయం కోసం వెళ్ళాడు. అప్పుడు దుర్జయుడు అనే రాక్షసునితో పోరాడి అతన్ని జయించాడు. కానీ తాను కూడా మరణించాడు. కుముద్వతి అతని చితి మీద సతీ సహగమనం చేసింది. ఇక్కడ సతి గురించి చాలా వివరణ ఇచ్చారు గురువుగారు. సతీ సహగమనం భర్త పోతే ప్రతి స్త్రీ చేయాలని ఏ శాస్త్రము చెప్పలేదని, ఇప్పుడు అలా చేయడం దోషమని చెప్పారు. కానీ పురాణాల్లో ఇలాంటి విషయాలు విన్నప్పుడు అర్థం చేసుకోవడానికే వివరించారు. కానీ సమర్థత కాదు అన్నారు. ఒక్కో స్త్రీ భర్త పోయాక జీవించడం ఇష్టం లేక అతనితో పాటు సద్గురులను అనుసరించి వెళ్ళడానికి ఇచ్చేయంగా తీసుకున్న నిర్ణయాలే ఇవి. కానీ ఎవరు బలవంతంగా చేయ చేయించేసినవి కావు. ఇది ప్రతివత ధర్మంలో భాగం కానీ ప్రతివతలందరూ చేయాలని కానీ చేశారని కానీ ఎక్కడా లేదు. దశరథుడు పోయినప్పుడు ముగ్గురు రాణులు చేయలేదని, అలాగే పాండురాజు పోయినప్పుడు మాద్రి సహగమనం చేసిన కుంతి చేయలేదని చెప్పారు. ఇది పాతివర్త్యాన్ని నిరూపించదు, ఒక్కొక్క వ్యక్తిత్వం బట్టి ఉంటుంది అని చెప్పారు. మన కాలంలో దేవతలతో దేవలోకాలతో ఆనాటి సంబంధం లేదు. మనం ఇప్పుడు సతి చేయడం దోషం అని చెప్పారు. కానీ చరిత్ర చూస్తే కొంతకాలం క్రితం దుర్మార్గుల దాడి చేసినప్పుడు కొంతమంది రాణులు తమ ధర్మంకి మానంకి ప్రధానమని వాటిని రక్షించుకోవడానికి సతీ చేయడం వారి వీరత్వానికి గుర్తు అని, అది మనం అర్థం చేసుకోవాలని వివరించారు. ఇంకా మరణాంతరం కుశుడు ఇంద్రుని మిత్రుడై అర్ధసింహాసనాన్ని అధిరోహించాడు. కుముద్వతి సచీదేవికి ఏకాంత సఖి అయిందని, వారిలా సద్గతులు పొందారని చెప్పారు. ఇంకా అతిథి కుశుడు యుద్ధానికి వెళ్ళడానికి ముందు మంత్రులకు చెప్పిన మాట ప్రకారం అతిథికి పట్టాభిషేకం చేశారు. అభిషేకం చేస్తున్నప్పుడు అతిథి వైశ్వాగ్ని అంటే జలంలో ఉన్న అగ్ని, విద్యుత్ అగ్నిలా ఉన్నాడు అని వర్ణించారు. అంటే మంత్రజలం వల్ల తన సహజమైన రాజతేజస్సు ఇంకా బాగా పెరిగిందని, మనం చేసే సంస్కారాలన్నీ దైవబలం మనలో పెంచడానికేనని, మంత్ర శాస్త్ర విధులతో చేయడం అందుకే అని, ఇవి రిచువల్స్ కాదు అని గురువుగారు వర్ణించారు. తర్వాత సర్గ అంతా పరిపాలనా వ్యవస్థ, పరిపాలకులు ఎలా ఉండాలి, పరిపాలన ఎలా చెయ్యాలి అని కాళిదాసు చాలా బాగా వివరించారు అని చెప్పారు గురుగారు. పాలకుడికి ఉండాల్సిన లక్షణాలు చెప్తూ, మొదటిది పాలకుడు ఎప్పుడు ప్రజాభిమానం పొందాలి, రెండోది ఎప్పుడు ప్రసన్నత ముఖంతో చిరునవ్వుతో మాట్లాడాలని వివరించారు. ఇది అపియరెన్స్ గురించి చెప్పారు. తర్వాత తన అనుచరులకు విశ్వాసం కలిగించాలి అని చెప్పారు. మిగతావి నెక్స్ట్ స్పీకర్ చెప్తారు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.
సునీత గారు, కుశుడు కుముద్వతి వివాహం, కుముద్వతి గురించి కూడా నారీమణుల్లో మెన్షన్ చేస్తారు గురువు గారు చివరిలో. అలాగే అతిథి పుట్టుక, అతిథి గురించి అద్భుతమైన వర్ణన శివరాణి గారు చేస్తారండి. సునీత గారు చెప్పారు చాలా బాగా. ఈ 16వ సర్గలో మనం అనుకున్నట్టు 88 శ్లోకాలు ఉన్నాయండి. తర్వాత 17వ సర్గం మొదలు పెట్టడం జరిగింది. మీరు ఇక్కడ ఒకటి మన గురుభ్యో నమః గ్రూప్ లో పేర్లు, జనరలీ వాళ్ళ సత్సంగంలో మురళిలో స్పీకర్స్ పేర్లు వింటుంటే అసలు ఆ పేర్లకే చాలా ఒళ్ళు పులకరిస్తుంది. శివరాణి గారు, రాజేశ్వరి గారు, వాసు గారు, మధుకర్ గారు, ఒక్కొక్క పేరు ఈ మన మురళికి ఎంతో అనుసంధానంగా ఉంది అనిపించింది. రఘువంశం సంబంధించిన విషయం కాకపోయినా జనరల్లీ మెన్షన్ చేస్తున్నాను. తర్వాత శివరాణి గారు మాట్లాడతారండి, తర్వాత అతిథి గురించి. తర్వాత
నమస్కారం అండి. గురువే నమః. మనం అత్యంత ప్రాచీన పరిపాలనా వ్యవస్థకు వారసులు. సార్వకాలిక సార్వజనిక విలువలు, ప్రజల ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువలు ఎలా ఆనాటి పాలనలో ఉండేవి, గొప్ప రాజ్య పాలన ధర్మాల ద్వారా వ్యక్తిత్వ సూత్రాలను, నిర్వహణ విజ్ఞానాన్ని పొందగలవు. రాజైన వాడు ప్రజాభిమానాన్ని పొందాలి. ఆ ఈ దేశాన్ని పరంపరాగతమైన రాజనీతిని రాజర్షుల ఆదర్శము, ధర్మము, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం ఇందులో చూపబడింది. ఈ రాజ్యపాలన అన్నది భోగం కాదు, బాధ్యత, ఇంద్రియ నిగ్రహ సంపన్నం కూడా ఉండాలి. అయితే మొదటి ఈ అతిథి మహారాజు యొక్క పాలనలో మొదలు కుశుడి పుత్రులైన అతిథిని చిన్న వయసులోనే యువరాజుకు చెప్పవలసిన అన్ని చెప్పి వెంటనే మహారాజుని చేశారు. ఇక అది ఎలా ఉందంటే, రేఖగా కనబడ్డ చంద్రుడు పూర్ణ చంద్రుడైనట్లుగా అతిథి మహారాజు పరిపూర్ణ మహారాజు అయ్యాడు. నాకు ఇక్కడ నాకు మనసులో తోచింది కారణ జన్ములైన మన గురువు గారు. తర్వాత ప్రసన్న ముఖ రాగం తం స్మిత పూర్వాభిభాషిణం మూర్తిమంతం మమన్యంత విశ్వాసమను జీవినః. రాజు ఎలా ఉండాలి అంటే, మంత్రులు, సైన్యాధ్యక్షులు, సామంతులు,
సైన్యంతో మాట్లాడేటప్పుడు కూడా నిర్మలమైన ముఖంతో చిరునవ్వుతో మాట్లాడాలి. అందువల్ల ప్రజలకు ఒక విశ్వాసం కలుగుతుంది. ఇక్కడ నాకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుర్తొచ్చారండి. ఐరావతంపై ఇంద్రుడు ఊరేగినట్లు పట్టాభిషేకానంతరం ఊరేగిన అతిథిని అందరూ ప్రేమగా చూశారు. ఇంద్రుడు స్వర్గన్న తర్వాత అతిథి అయోధ్య రంగంలో అలా ఊరేగారట. అనేక రాజులు వారి ఛత్రాలను కూడా వదిలేశారట. అంటే అతిథి మహారాజు ఏక ఛత్రాధిపతి అయ్యాడు. చిన్న వయసులో పరిపూర్ణ రాజు అయ్యాడు. అతడి సమర్థత అంత గొప్పది. ధూమం తర్వాత అగ్ని వచ్చినట్లు సూర్యుడు లేత కిరణాల తర్వాత ప్రకాశవంతుడవుతాడు కదా, అలా అతిథి మహారాజు మొదటి నుండి ప్రకాశవంతుడై ఉన్నాడు. ఇక్కడ నాకు యోగి ఆదిత్యనాథ్ గారు మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గుర్తుకొచ్చారండి. అయోధ్య నగరంలో అనేక దేవాలయాలు ఉండేవి. ఆలయాల్లో ఎల్ల వేళలో పూజలు అర్చనలు జరపడం వల్ల దేవతలు ప్రసన్నులై ప్రజలను పాలకులను అనుగ్రహిస్తారు. దేవతలు విగ్రహంలో సన్నిధి వహించి ఉంటారు. ఇక్కడ నాకు వల్లభ గణపతి ఆలయం గుర్తొచ్చిందండి, తిరుపతి కూడా. ఇక ఒక దేశోన్నతికి ఒక రాజుకు భౌతికమైన పరాక్రమం ఎంత అవసరమో దైవీయమైన బలం కూడా అంతే అవసరం. అంటే రెండు క్షేమాన్ని ఇస్తాయి. వశిష్ఠ మహర్షి యొక్క మంత్రశక్తి, ధనస్సును సంధించిన బాణశక్తి, సాధించలేనిది ఏదీ ఉండదు అని. ఇక్కడ నాకు శృంగేరి శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారి ఆస్థానం గుర్తొచ్చిందండి. తర్వాత ధర్మమందు నిలబడ్డ మంత్రులను సలహాదారులుగా పెట్టుకొని రాజు ఏమరపాటు లేకుండా కర్తవ్య పాలన చేయాలి. న్యాయ వ్యవస్థలో అలసత్యం లేకుండా చక్కనైన నిర్ణయాన్ని వెంటనే ఇవ్వాలి. శత్రుమిత్ర సమభావం కలిగి ఉండాలి. ధర్మ న్యాయ లోక వ్యవహారాలు ఏకపక్షంగా ఉండరాదు. ఇలా పాలించారు అతిథి. ఇక్కడ నాకు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారు గుర్తొచ్చారండి. ఇక శ్రావణ మాసమందు ఏమవుతుంది, వర్షాలు పడి జలాశయాలన్నీ నిండి ఉంటాయి. భాద్రపదంలో ఏం చేస్తారు, ఆ నిండిన నీరు పుష్టి వస్తుంది అన్నట్టు, లవణాలన్నీ కలిసి పుష్టి చేరుకుంటాయి. అలాగే కుషుడు శ్రావణంలో లాగా ఉంటే తర్వాత వచ్చిన అతిథి పాలన భాద్రపదంలా ఉంది. ప్రజాపోషణ యందు అతిథి తండ్రిని మించి ఉన్నాడు. ఇక్కడ నాకు ఇస్రో గుర్తొచ్చిందండి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గుర్తొచ్చింది. ప్రజాక్షేమంపై ఆడిన మాట తప్పడు, ఇచ్చినది తీసుకోడు. శత్రువులను స్థానభ్రష్టం చేసి లొంగిపోయిన వారిది అదే స్థానం ఇచ్చి గౌరవించేవాడు. ఇక తర్వాత అతనికి వయస్సు, సౌందర్యం, ఐశ్వర్యం ఇవన్నీ ఉన్నాయి, కానీ మైమరుపు అన్నది లేదు. ఆయనకి అహంకారం లేనివాడు, ప్రజానురాగం పొందినవాడు అతిథి మహారాజు. ఇక అనిత్య శత్రువులు నిత్య శత్రువులు ఉంటారు. అనిత్య శత్రువులు బాహ్యంగా దూరంగా ఉంటారు. దీనికంటే ప్రమాదమైన వారు నిత్య శత్రువులు. నిత్య శత్రువులు లోపలనే వెంట దగ్గరనే ఎల్లప్పుడూ ఉంటారు. వీళ్ళని జయించి అనిత్య శత్రువును జయించాలి. నిత్య శత్రువులు షట్, వీరిని శత్రువులను ఒప్పుకోలేనంత శత్రువులు వీరు. నాకు ఇక్కడ గుర్తుకొచ్చింది, అనిత్య శత్రువులేమో పాకిస్తాన్ చైనా అనిపించింది, నిత్య శత్రువులేమో లెఫ్టిస్ట్ యాంటనేషన్స్ వాళ్ళు గుర్తొచ్చారండి. అతిథి ప్రసన్నముఖుడవుట చేత అతని వద్దకు వచ్చిన వారు అసంతృప్తి ద్వేషాన్ని ఎప్పుడూ ప్రకటించలేదు. ఇక నీతి అంటే ఏమిటి, నీతి అంటే యుక్తులతోటి పరిజ్ఞానంతో ఎలా నడవాలో చెప్తుంది. కేవలం నీతి ఉంటే కాతర్యం అనిపించుకుంటుంది, కేవలం శౌర్యం ఉంటే క్రూరముగాల ప్రవర్తన ఉంటుంది. ఇవి రెండూ కలిసి సిద్ధిని పొందుతున్నాడు అతిథి మహారాజు. ఇక్కడ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ గారు నాకు గుర్తొచ్చారు. ఆ నీతి శౌర్యం ఇవి రెండు ప్రదర్శిస్తున్నారు ఆయన. అయితే మబ్బులేని ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నట్టు తన కిరణాలతో భూమిని వ్యాపింపజేస్తాడు సూర్యుడు. అప్పుడు ఏ వస్తువు అయినా కూడా సూర్యకాంతి కనబడుతుంది. తన చారుచక్షుల ద్వారా ప్రతి చోట ఎక్కడ ఏది జరుగుతుందో గూఢాచార్య వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేసి అలా పర్యవేక్షిస్తున్నారు అతిథి మహారాజు. ఇక్కడ నాకు గుర్తొచ్చింది అజిత్ దోవల్ అండి, ఇంటెలిజెన్స్ ఏజెంట్. ఇక రాజనీతి శాస్త్రం ఏ సమయంలో ఏ పని చేయాలో నిర్దేశించింది. పగలు ధర్మం ప్రధానం, రాత్రి భోగం. అంటే మానవుడికి కర్మ భోగం రెండు ఉండాలి. లోక ఆత్మ కుటుంబ వ్యవహారం ఎంతవరకు ఉండాలో చెప్పేది కాలజ్ఞానం. సేమ్ ఇది రామాయణంలో 100 క్వశ్చన్స్ దాకా ఉన్నాయండి. కశ్యసర్గలో ఇలాంటివన్నీ వస్తాయి రాజనీతి శాస్త్రానికి సంబంధించినవి. ప్రతిరోజు రాజ్య తంత్ర విచారణ చేస్తాడు, పాలనా సంబంధ ఆలోచనలు కూడా చేసేవాడు, కానీ విషయాలు గోప్యంగా ఉంచుతారు. ఆ రహస్యమును అభిప్రాయంగా కానీ ముఖ లక్షణాల్లో కానీ మాటల ద్వారా కానీ వెల్లడించే వాళ్ళు కాదు. సిఐడీస్ అన్నట్టు అప్పుడు కూడా ఉండేవారు. రాజు తన చుట్టూ ఉన్న వారిని, శత్రువుల చుట్టూ ఉన్న వారిని నమ్మరాదు. రాజు నిద్రించే సమయంలో చారులను నియమించుట కూడా శత్రువుల విషయంలో, తమవారి విషయంలో ఒకరికొకరికి తెలియనీయకుండా గూఢాచారి వ్యవస్థ ఉంచాలి. ఇక రాజును శత్రువుల నుండి కాపాడగలిగేది, క్షేమంగా ఉంచేయగలిగే ప్రధాన స్థలం దుర్గం. రాజు దుర్గంలో ఉన్నాడంటే శత్రువులకు దాక్కుని ఉన్నాడు అనుకోవద్దు. అది ఎలాగంటే, ఏనుగులను చంపగల సింహం గుహలో ఉండంటే భయం వల్ల కాదు, గుహలో ఉండడం శోభ. రాజు దుర్గంతో రాజలాంఛనంగా దుర్గంలో రాజు ఉంటాడు, రాజు కోటలో ఉండుట కోటకు శోభం. ఇక అతిథి చేసే రాజకార్యాలు ఎలా ఉండేవంటే, శుభమే ప్రధానంగా కలిగి లోకక్షేమం కోసం కార్యక్రమం సమగ్రంగా పర్యవేక్షించి పరిశీలించి బాధలేని కార్యములు చేస్తూ అవి ఫలించినప్పుడు మాత్రమే ప్రజలకు తెలియజేసేవాడు. అంత పకడ్బందీగా అన్ని రకాల అభివృద్ధి ఉంది రాజ్యంలో. శత్రుబాధ లేదు, శత్రువులైన వారు విధేయులుగా ఉన్నారు, సంపదలు కొదువలేదు, కరువు కాటకాలు తృప్తిగా లేక తృప్తిగా ఉన్నారు. అంత అభివృద్ధి ఉన్నా ఎప్పుడు ధర్మ విరుద్ధమైన ఆలోచనలు, చెడు ప్రవర్తన లేదు, వ్యసనాలు లేవు. అతిథి పాలనా వ్యవస్థ సంపూర్ణం. అతిథి అన్నది వైదిక శబ్దం. అతిథి అంటే ఆదిత్య భగవానుడికి, అగ్నిదేవుడికి వర్తిస్తుంది. కనుక బ్రహ్మముహూర్తంలో గోచరించేవి తెలివి, జ్ఞానం, కాంతిని అతిథి అంటారు. ఆ పేరే పెట్టారు అతిథి మహారాజుకి, వేద శబ్దం అన్నట్టుంది. మంత్రులకు, ప్రజలకు రాజుపై విరక్తి కలిగినప్పుడు ఆ విరక్తిని తొలగించుటకు రాజు ఎప్పుడు సన్నిగ్ధుడై ఉంటాడు. ఎలాగంటే, ఇప్పుడు అతివృష్టి, అనావృష్టి వస్తాయి, అవి దైవిక విపరీతాలు. అలాగే ఆర్థిక వ్యవస్థ దానివల్ల చిన్నాభిన్నం అయిపోతుంది, అనుకోని రోగాలు వస్తాయి. పాలకుల పట్ల అప్పుడు ఒకరక విరక్తి, అసంతృప్తి ఏర్పడుతుంది. దాన్ని ఎలా తొలగించాలంటే, ద్రవ్య దాన కారుణ్యంతో వైజ్ఞానపరంగా, జ్యోతిష్యపరంగా యజ్ఞయాగాదులు చేసి దైవికంగా వాటిని ఎదుర్కోవాలి. విరక్తి పొందిన ప్రజలు శత్రువులకు అవుతారు, రాజును చంపడానికి కూడా సిద్ధపడతారు. ఇలాంటి పరిస్థితులు అతిథికి ఏర్పడలేదు అంటే ముందే దీర్ఘదర్శిత్వంతో జాగ్రత్త పడ్డాడు అని పూర్వీకుల నుండి ఉన్న ధర్మ నియమ పాలన కనుక అతిథికి ఎలాంటి విపత్తులు రాలేదు. ఇక్కడ నాకు గుర్తొచ్చింది WHO, RBI బ్యాంకింగ్ అండి. ఇంకా శత్రు దేశాలతోటి ఎలా ప్రవర్తించాలో చెప్తాడు. మన శత్రు దేశాలు మనకంటే బలోపేతమైనవి, బలహీనమైనవి అని భావించరాదు. గొప్పవాడైన అగ్నిదేవుడు ఎంత వాయువు సహాయం ఉన్నప్పటికీ అరణ్యాల మీదకి, చెట్ల మీదకి, గడ్డి మీద పడతాడు, కానీ సముద్రం మీదకి వెళ్తాడా? వెళ్ళడు. శత్రువుల యొక్క శక్తికి తగ్గ దేశకాల పరిస్థితులను పరిశీలించేవాడు అన్నట్టు. రాజు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి? ప్రిఫరెన్స్ ఎన్నో ఉంటాయి. దానికి ప్రిఫరెన్స్ ఎలా అంటే, సాధారణంగా మానవుడు సాధించవలసినది ధర్మం, అర్థం, కామం. ఈ మూడింట్లో ఒక దాని వల్ల బాధపడకుండా జాగ్రత్త పడాలి. అర్థకామములు ధర్మమును ఎప్పుడూ నశింపచేయవు. అర్థముతో కామాన్ని, కామంతో అర్థాన్ని నశింపచేయలేదు. ధర్మంపై ఎక్కువ దృష్టి ఉంటే అర్థకామాలను నశింపచేయలేదు. అయితే ఇక్కడ సంయమనమే ధర్మము, అంటే ఇంద్రియ నిగ్రహమే ధర్మము. ఈ మూడింటికి సమ ప్రాధాన్యత ఇవ్వాలి. దానిలో ఒక్కదానికి ప్రాధాన్యం ఇచ్చినా వారు జఘన్యః అధములు అని చెప్తారు. అంటే నాకు ఇప్పుడు అలా ఉచ్చస్థితిలో కొంచెం బాగా పాలన చేసేది బీజేపీ పార్టీ అని నా భావన. రాజు ప్రధాన స్థానంలో నియమించేవారు నమ్మకస్తులై సమర్థులై ఉండాలి. రాజహితాన్ని కోరే మిత్రులు నియమించాలి. మిత్ర శత్రు విషయాలతో పాటు కోశాగారం ఎప్పుడూ సమృద్ధిగా ఉంచుకోవాలి. ఎందుకంటే కోశాగారం ఆశ్రయణీయత్వం. ఇది ఎలాగంటే, మేఘాలు నీటితో ఉంటేనే కదా చాతక పక్షులు ఆశ్రయిస్తాయి. నాకు ఇక్కడ ఇప్పుడు మన ఏపీ అండ్ టీజీ కోశాగారాలను లో బడ్జెట్ కు తెచ్చేశారు మన వాళ్ళు. అంత నాకు బాధేసింది. ఇక్కడ శత్రువులతో ఎలా ఉండాలి? వాళ్ళు తిరుగుబాటు చేయవచ్చు, జాగ్రత్తగా అవసరం. శత్రువులు చేసే సేతు నిర్మాణాలు కానీ, వాళ్ళు చేసే రకరకాల పనులు కానీ, ఆయుధాలు చేయడం కానీ అవన్నీ గమనించేవాడు అతిథి మహారాజు. అది ఇప్పుడు మనకు చైనా గ్రీడీనెస్ బాగా కనబడుతుంది అలా చేస్తున్నారు అన్నది. అతిథి మహారాజు తండ్రి కుషుడు చేత పోషింపబడే సైన్యాన్ని యుద్ధంలో వినియోగించే తన మూల సైన్యమును తన దేహం వలె కాపాడుకుంటున్నాడు. అది ఎలాగంటే తన తండ్రి చేత వృద్ధి చెందిన తన శరీరాన్ని ఎలా కాపాడుకుంటున్నాడో, తండ్రి వల్ల వృద్ధి చెందిన సైన్యాన్ని దేశాన్ని కూడా తన దేహం వల్లే కాపాడుతున్నాడు అతిథి మహారాజు. అంత గొప్ప పాలన కాళిదాస్ మనకు చెప్పారు. దీని తర్వాత కంటిన్యూషన్ మనకు రాజేశ్వరి గారు, పుసులూరు రాజేశ్వరి గారు కొనసాగిస్తారు. శక్తిత్రయం నుండి, తప్పులు నా లోపాలు, నా సాధనా లోపాలు ఒప్పులు గురు చరణాలకు చెందుగాక. స్వస్తి.
ధన్యవాదాలండి శివరాణి గారు. మొత్తానికి మనము రఘువంశ రాజ్యంలో, లేదా ప్రిసైజ్ గా చెప్పాలంటే రామరాజ్యంలో ఉన్నామని మీరు బాగా సమకాలీన పరిస్థితుల్ని బాగా కంపేర్ చేసి చాలా బాగా చెప్పడం జరిగిందండి. అద్భుతం. రాజేశ్వరి గారు ఇంకా మీరు చెప్పచ్చారు.
శ్రీ గురుభ్యో నమః. కాళిదాసు రచించినటువంటి రఘువంశంలో ఆయన చక్రవర్తి యొక్క పాలన విధానం, నీతి ఎలా ఉన్నాయి, అలాగే రాజు తన యొక్క అర్థ సంపదని తన ప్రజల కోసం ఎలా ఉపయోగించాలి, ఎలా సంపాదించాలి, తిరిగి అతని ప్రజలకే ఎలా ఖర్చు పెట్టాలి అని, అలాగే శత్రువుల యొక్క విషయంలో రాజు అమరపాటు లేకుండా ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్తూ రాజు తన శరీరాన్ని ఎలా అయితే కాపాడుకుంటాడో అలాగే తన సైన్యాన్ని కాపాడుకోవాలి, రక్షణ వ్యవస్థ ఉండాలి, ఎప్పుడు కూడా తన యొక్క నిర్మాణం ఎప్పుడు కూడా శత్రువులు దెబ్బతీసే విధంగా కాకుండా ప్రజలను రక్షించుకునే విధంగా ఉండాలి అని వివరించారు. అలాగే తను రాజుకి ప్రతి పరిపాలనకి కూడా చిత్తత్రయం అనేది ఉండాలి. అంటే అది ప్రభుశక్తి, మంత్రశక్తి, ఉత్సాహం, ఆసక్తి ఎప్పుడు కూడా ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్, నేను చేయగలను అన్నట్టు ఉండాలని. అలాగే మహాకల్పంపై ఉన్న మొలను ఎలా అయితే తీరారో, ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అతిథి రాజు గురించి చెప్తూ ఎలా అయితే ఒక మహాసర్పం పైన నెత్తి మీద ఉండేటువంటి మొలను తీయడానికి అందరూ భయపడతారో, అలాగే అతిథి దగ్గర ఉన్నటువంటి శక్తుల్ని శత్రువులు ఎవరు కూడా తీయలేకపోయేవారు. అతనికి ఎంత ఎంత మంత్రబలము, శక్తి శక్తి, అలాగే శత్రు సైన్యాన్ని అంచనా వేసి వాళ్ళందరినీ కూడా బాగా వరుసపరుచుకున్నాడని, అలాగే ఫారెన్ ట్రేడ్ పాలసీ కూడా దేశంలో చాలా బాగా అమలుపరిచారు. ఎందుకంటే వాణిజ్యవేత్తలు బాగుంటేనే చాలా సౌకర్యం, అంటే వాణిజ్యవేత్తలు కనుక అందులో కనుక ఉంటే, రాజ్యంలో బాగా ఉంటే కనుక వాళ్ళకి ప్రజలకి వీలు వెలుసుబాటు చాలా బాగుంటుందని, వారికి ఎంతో సౌకర్యాలను కలిగజేసుకున్నారని, అలాగే దొంగలు కూడా వాళ్ళ యొక్క సంపదల్ని అంటే చోరభయం లేకుండా చేశారు. ఈ ఆశ్రమంలో నివసించేటువంటి సిద్ధ పురుషులందరికీ కూడా తపస్సులకి విఘ్నాలు కలగకుండా చేశారు దాన్ని. అలాగే విద్య అందించడం ఆయన ఎలా ఎలా చేశారు అంటే, అతను రెండు రకాలుగా తపస్సు చేశారని చెప్తూ, విద్య అందించడం, అలాగే తపస్సు, జపము, ధ్యానము ఇలాంటి వాటికి చాలా ఎంతో వీలుని కలిగించడం కూడా చేశారనమాట. అంటే సామాన్యుల నుండి ప్రతి ఒక్కరికి కూడా దొంగల నుంచి కూడా రక్షణ కల్పిస్తూ చాలా వీలుగా చేశారు. అలాగే ప్రజల నుంచి తీసుకునేటువంటి పన్నులు ఎప్పుడు కూడా ఆరోభావం అతను తీసుకుని మళ్ళీ తిరిగి అది రాజ్యపాలనకి మాత్రమే ఉపయోగించేలా చేశారనమాట. అలాగే భూమి కూడా ఆ రాజు యొక్క పాలనకి ఎంతో సంతోషించి రకరకాల రత్నాలని, ఆటవిక సంపదని, అరణ్యక ద్రవ్యాన్ని కూడా ఇచ్చి భూమాత ఎంతో విధంగా సంతోషించిందని చెప్పారు. ఎప్పుడైనా సరే ఏ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించుకునే కనుక తెలివితేటలు కనుక రాజుకుంటే దాన్ని వినియోగ జ్ఞానం అంటారు. అలాగా అన్ని రకాలైనటువంటి జ్ఞానాలని అతిథి ఉపయోగించుకుని రాజ్యపాలన అంతా బాగా చేశాడు. అతనికి ఇంకొక రకంగా కూడా షణ్ముఖ విక్రమ బుద్ధి అని చెప్పేసి, అంటే షణ్ముఖ విక్రమ అంటే షణ్ముఖ విక్రమ అన్నారని, అంటే అది బుద్ధిని ఆరు రకాలుగా కూడా అతను ఉపయోగించాడు. ఆరు గుణాలు ఏమైనటువంటి శక్తుల్ని అతను కలిగి ఉన్నాడు అని చెప్పారు. అంటే ఈ ఆరు శబ్దమాలు ఏంటంటే సంధి చేసుకోవాలి ఎలాగా, విగ్రహంగా ఉండాలి ఎలాగా, యానము, ఆసనము, ధైర్య భావము, సమాశ్రయము, ఈ ఆరు ఉపాయములు రాజు దగ్గర ఎప్పుడు ఉండాలి, అవన్నీ ఉంచుకుని ఈ ఆరు బలాలతోటి ఈ అతిథి రాజ్యపాలన చేశాడు. అలాగే రకరకాల యొక్క అతనికి గది బలము, అశ్వబలము ఇవన్నీ కూడా చాలా చక్కగా అతి సామర్థ్యవంతంగా తన రాజ్యంలో అతన్ని నియమించుకుని పరిపాలించాడని చెప్పారు. అలాగే సామధాన బాధ దండోపాయాలు, రాజు ఎలా ఉపయోగించాలి, రాజునీతికి ఏ ఆటంకం లేకుండా కూడా ఎలా చేయాలి ప్రతి ఒక్కరికి అని చెప్పేసి అని చెప్పారు. అలాగే తీర్థులు, తర్వాత ఏమో మంత్రులు, పురోహితులు, అందరూ అన్ని రకాల వాళ్ళని కూడా ఎంతో బాగా ఎంతో కార్యదక్షిణతోటి ఆయన చూశారు. అతిథి రాజ్యాన్ని పరిపాలించేవాడు అని, జయశ్రీ అనేటువంటి రాజ్యలక్ష్మి ఆయన్ని వరించింది. ఎందుకంటే ఆయన యొక్క శక్తి సామర్థ్యాలని, ఆయన యొక్క నీతి యొక్క పరిపాలనని చూసి శత్రువులు అతని యొక్క పరాక్రమాన్ని తెలిసి ఇంకా లొంగిపోయారు. ఆయనకి ఇప్పుడు ఏ రకమైనటువంటి రాజ్యోగం చేయక్కర్లేకుండానే అతని యొక్క పరాక్రమానికి లొంగిపోయి కప్పం చెల్లిస్తూ ఉండేవారని చెప్పి చెప్పారనమాట. ఇతనికి ఎప్పుడు కూడా అతను ఉన్నతి పెరుగుతున్నట్టే కనబడిందే తప్ప ఎప్పుడు కూడా వృద్ధి తగ్గలేదు ఆయనకి. రకరకాలుగా అతను అందరి చేత కూడా, పండితుల చేత, వేదాంతుల చేత కూడా అతను ఎప్పుడు కూడా పొగడబడుతూనే ఉండేవాడు. అలాగే చెప్తూ ఎవరైనా ఎప్పుడైనా అతని యొక్క గొప్పతనాన్ని చూసి పొగిడితే చాలా సిగ్గుపడేవాడు నేను, అరే నాకు నన్ను పొగడడం ఏమిటి అనేటువంటిది. అది చాలా అత్యుత్తమైన గుణము, ఎప్పుడు కూడా అది అలా పొగడాలి మన్ని అని అనుకోకూడదు అన్నట్టుగా ఉండాలి అని చెప్పేవారనమాట. అలాగే ఒక్కొక్కళ్ళ గురించి ఇలాగే చెప్పుకుంటూ వస్తూ ఇంకా ప్రతిదీ కూడా ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు వీళ్ళలో అంటే ఇంకా చాలా మంది అందరూ ప్రతి ఒక్కరి అందరి గురించి చెప్పారంటే ఇందులో మనం తెలుసుకోవాలి ఏంటంటే రకరకాలుగా ఉన్నటువంటి ఎంతో మంది ఈ దేవతలు కూడా అక్కడికి రాజ్యంలో భూదేవత ఆయన్ని వరించింది జయశ్రీ. అలాగే మొత్తం శత్రువులు కూడా ఆయనకి లోపడున్నారు, సత్పురుషులు, తపస్సులు చేసుకునేవాళ్ళు, ప్రజలు అందరూ కూడా అభిమానిస్తూ ఉండేవారు. అలాగే 33 మంది దేవతలు కూడా అతన్ని, దేవతలు ఎలా అయితే దేవతలు ఇంద్రుని ఎలా అయితే మెచ్చుకున్నారో అలాగే ఇంతమంది ఈయన మెచ్చుకున్నారని చెప్పారనమాట. ఇంకా ఇలాగే చెప్పుకుంటూ వస్తూ ఈ నల చక్రవర్తి, ధనవంతులు, చక్రవర్తులు ఇలా కాకుండా చక్రవర్తుల్లో పుణ్యశ్లోకులు ఆయన ఎలా అయితే ఉంటారో ఇతను కూడా ఒక పుణ్యశ్లోకి, చాలా గొప్పవాడు అని చెప్తూ ఒక వరుసగా ఒక్కొక్కళ్ళ గురించి చెప్తూ వచ్చారనమాట. ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఈ చక్రవర్తులు అందరూ కూడా ఎలా ఉన్నారు అంటే ఈ రఘువంశంలో ఉండే చక్రవర్తులు కూడా యతీశ్వరులు, జీవన్ముక్తులు అని చెప్తూ ఇప్పుడు జీవన చక్రవర్తున్నారు. వానప్రస్థానానికి వెళ్ళి యోగ రూపంలో ముక్తులైపోయాడు. అంటే వీళ్ళందరూ కూడా మోక్షానికే వెళ్ళారని, ఎవరో ఇద్దరు ముగ్గురు చక్రవర్తులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మోక్షాన్నే పొందారు వాళ్ళు అని అన్నారు. అది శ్రీరామ చక్ర అంటే శ్రీరామచంద్రమూర్తి వీరవంశంలో వారైనా కూడా ఇంకా వారు సాక్షాత్ అవతారమూర్తి కాబట్టి ఇంకా ఆయన వచ్చిన పని చేసుకుని ఆయన అవతార సమాప్తి చేశారు. ఇంకా వారు మోక్షం పొందేదే అని ఏమీ లేదని చెప్పారనమాట. అయితే స్వర్గం అన్నది జ్ఞాన వైరాగ్యాల ద్వారా కలుగుతుంది. ఇప్పుడు స్వర్గం ఎలా వస్తుంది అన్నది జ్ఞాన వైరాగ్యాల ద్వారా కలుగుతుంది, కానీ ఆ మోక్షం అయితే కనుక ఇంకా అది తీవ్రంగా ఉంటుంది. మళ్ళీ స్వర్గం వేరు, మోక్షం వేరు. స్వర్గం వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి భూమి మీద వస్తారు, కానీ మోక్షం వచ్చిన వాడికి ఇంకా అలా ఏం కాదు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మోక్ష తపనతోటి జీవితాన్ని కొనసాగించాలని చెప్పారు. ఒక్కొక్కళ్ళ గురించి కూడా అందరి పేర్లు తెలుసుకోవడం మంచిదని, నరుడు పుత్రుడేమో నభస్ అని, అతను అదనపుత్రుడు పుండ్రీకాక్షుడు, ఆయన కూడా రాజ్యాన్ని చాలా బాగా చేశాడని, మళ్ళీ అతను తన పుత్రుడు అయినటువంటి క్షేమధనుడికి ఇచ్చాడు, అప్పగించి శాంతిచిత్తుడే అతను కూడా వానప్రస్థానానికి వెళ్ళాడు, అతని పుత్రుడు దావానీకుడు, ఆ తర్వాత ఇలాగ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు కూడా రాజ్యాన్ని ఎంతో బాగా పరిపాలించి ప్రజలకు ఎటువంటి యొక్క ఇబ్బందులు లేకుండానే యజ్ఞాలు తపస్సులు చేస్తూ మోక్షానికి వెళ్ళిన వాళ్ళని చెప్పారనమాట. అయితే ఈ పాలకులందరూ కూడా వెసరపల్లలు కాదు, అందరూ మంచివారే. అయితే ఒక్కొక్కళ్ళు కూడా సుఖాలు అనుభవించాలనేటువంటి రాజ్యాకాంక్ష అనే రాజ్యాకాంక్షలు లేకుండా కేవలం ఇది మనం ప్రజలకు చేయాలి, ఈ జీవితంలో ఈ శరీరంతోనే మనం మోక్షాన్ని చేయాలి సంపాదించాలి అనేటువంటి బుద్ధితో మాత్రమే ప్రజలను పరిపాలించిన వారే తప్ప వీరందరూ మామూలుగా రాజ్యాకాంక్షతో వచ్చిన వాళ్ళు కాదు. అటువంటి రఘువంశ చరిత్ర చాలా గొప్ప చరిత్ర అని చెప్పేసి అనే చక్రం అంటే ఏం చివరిగా చెప్తా చక్రవర్తి అనే పదానికి వీళ్ళందరూ అంత గొప్ప చక్రవర్తులు అని చెప్తూ చక్రవర్తి అనే పదానికి అర్థం ఏంటంటే చక్రం అంటే చుట్టూ ఉన్నది, అంటే చుట్టూ ఉన్న రాజులు అతని గొప్పతనాన్ని వాళ్ళు స్వీకరించి ఇంకా అతని యొక్క ఆధ్వర్యాన్ని అంగీకరించి అంటే అతని యొక్క ఆధిక్యతను అంగీకరించి లొంగిపై ఉండడాన్ని చక్రవర్తిత్వం అంటారు. అందుకని వీరందరూ అటువంటి గొప్ప చక్రవర్తులు అని చెప్పారనమాట. శ్రీ గురుభ్యో నమః.
ధన్యవాదాలండి రాజేశ్వరి గారు. 18వ సరిగా మొదలు పెట్టారు రాజేశ్వరి గారు. 18వ సరిగా ఈ రఘువంశంలో అన్నిటికంటే చిన్న సరిగా అండి, 53 శ్లోకాలు ఉంటాయి, కానీ విషయం మాత్రం చిన్నది కాదు మనం విన్నాం ఇప్పటిదాకా. ఇక తర్వాత శైలజ గారు మిగిలిన విషయం చెప్తారండి.
శ్రీ గురుభ్యో నమః. వినిపిస్తోంది కదండి?
వినిపిస్తోందండి, చెప్పండి.
శ్రీ గురుభ్యో నమః. మనము ఇవాళ కవికుల తెలుగుడైన కాళిదాసు రచించిన రఘువంశంలోని 18వ సరిగా మిగిలిన భాగం తెలుసుకుంటున్నాం. గురువు గారు ఇందులో చాలా మంది రఘువంశ చక్రవర్తుల గురించి చెప్తూ వివరిస్తూ ఉన్నారనమాట. వాళ్లలో పారియాత్రుడు, ఆయన కూడా రాజ్యాన్ని బాగా పాలించి చుపర్లో భోగలాలస్తున్నారని, తర్వాత ఉన్నాభుడి కుమారుడు వజ్రనాభుడు అని గురువు గారు వివరించారు. వజ్రనాభుడు భూమిని భూషణంగా ప్రకాశించేట్టుగా పాలించి ఇంద్రుని వంటి ప్రకాశం కలిగిన వాడు, గంభీరంగా శాసించగలిగిన శక్తి కలిగిన వాడే, చక్కగా పరిపాలించారు ఆయన భూమిని. ఆయన పాలనలో అయోధ్య చక్కగా వర్ధిల్లింది. వజ్రనాభుడు ధర్మముగా పాలించి వేదచోక్తమైన స్వధర్మంను ఆచరించి తద్వారా సద్గతులను పొందినారు. వజ్రనాభుడి కుమారుడు శంఖనుడు. శంఖనుడు కూడా తండ్రికి తగ్గ తనుడై చక్కగా భూమిని పాలించాడు. రాజులందరూ ఆయన పాలను అంగీకరించారు. శంఖనుడి కుమారుడు యుత్తితాసుడు. శంఖనుడి కుమారుడు ఆయన అశ్విని దేవతల వంటి సౌందర్యంతో ప్రకాశించాడు. తండ్రి వలె రాజ్యాన్ని బాగా పాలించి తన పేరును సార్థకత్వం చేసుకున్నాడు. ఎలా సార్థకత్వం చేసుకున్నారంట అని గురువు గారు, సముద్ర తీరాల దాకా తన సైన్యాన్ని విస్తరించేట్టుగా చేసుకున్నట. ఆయన కాశీపతి అయిన విశ్వేశ్వరుణ్ణి ఆరాధించి సంతానాన్ని పొంది ఆ తర్వాత సద్గతుల్ని పొందారు. ఆ కుమారుడి పేరు విశ్వసహుడు అని పెట్టారు. విశ్వసహుడు అంటే దేన్నైనా ఎదుర్కొనేవాడు అన్నట్టుగా అర్థమని, విశ్వానికి సఖుడుగా భావించగలుగు అంటే అంతటి చక్కటి స్వభావం కలిగిన వాళ్ళలాగా, ప్రజల్ని స్నేహితుడు మరియు రక్షకుడుగా ఆయన బాగా పరిపాలించారని చెప్పారు. తను పేరును సార్థకం చేసుకున్నారని వివరించారు. విశ్వసహుని కుమారుడు హిరణ్యనాభుడు. హిరణ్యనాభుడు చరిత్ర చాలా ప్రత్యేకమైందని గురువు గారు వివరించారు. శ్రీ మహావిష్ణువు మళ్ళీ అవతరించాడా అన్నంత బాగా పరిపాలించారట. విష్ణు శబ్దానికి ప్రత్యేకత ఏమిటి అంటే, విష్ణు లక్షణం ఏమిటి, విష్ణు కార్యం కనుక చక్కగా పరిపాలించే రాజులకు విష్ణు అంశం ఉన్నట్లుగా చెప్పటం మన ఆచారంగా వస్తోందనమాట. అలాగా హిరణ్యనాభుణ్ణి కూడా అలా విష్ణు అంశతో పుట్టారా అన్నట్టుగా అనుకునేవారట. వాయుదేవంతో కలిసి అగ్నిదేవుని వలె హిరణ్యనాభుడు యువరాజు అయిన తర్వాత విశ్వసహుడు ఇద్దరూ కలిసి శత్రువులు నిగ్రహించి రాజ్యాన్ని బాగా పరిపాలించారు. హిరణ్యనాభుడు సమర్థుడైన తర్వాత విశ్వసహుడు తన రాజ్యాన్ని అప్పచెప్పి పితృరుణం లేనివాడై అయ్యారని గురువు గారు వివరించారు. అంటే తను చేయాల్సిన ఇచ్చిత ధర్మాలన్నీ పూర్తి చేసుకుని ఆ రుణాల నుంచి ఆయన పూర్తిగా బయటకు వచ్చే రాగలిగారని, తర్వాత నారచీరలు ధరించి అరణ్యానికి వెళ్ళి పరమార్థంను వెతుక్కుంటూ వెళ్లారని వివరించారన్నమాట. ఇక్కడ గురువు గారు చెప్తూ అసలు జీవితానికి, మానవ జీవితం ఎప్పుడు కృతకృత్యం అవుతుంది అన్నదానికి ఒక ప్రశ్న మనకు అందరికీ ఉంటుంది కదా, ఎప్పుడవుతుంది అని. ఎప్పుడైతే మన శాస్త్రము నిర్దేశించిన ధర్మాన్ని పరిపూర్ణంగా చేస్తామో అప్పుడే కృతకృత్యం అవుతాము అని గురువు గారు వివరించారు. ప్రతి ఒక్కరూ ఇహము పరము సార్థకత్వం కలిగేలాగా జీవించాలని గురువు గారు చెప్పారు. అంటే గురువు ద్వారా శాస్త్రంలో చెప్పబడిన ఉద్యుక్త ధర్మాలను తెలుసుకుని జీవితం కొనసాగించాలి అన్నట్టు చెప్పారు. తర్వాత హిరణ్యనాభుడి కుమారుడు కౌసల్యుడు. కౌసల్యుడు తన కీర్తిని బ్రహ్మలోకం దాకా వ్యాపించేట్లుగా పరిపాలించారు. ఆయన కూడా బ్రహ్మప్రాప్తిని, తదనంతరం బ్రహ్మప్రాప్తిని పొందారు. కౌసల్యుని కుమారుడు బ్రహ్మిష్యుడు, పేరుకు తగ్గట్టుగా బ్రహ్మవేత్త, సూర్యవంశానికే భూషణముగా ప్రకాశించారని బ్రహ్మిష్యుడు పరిపాలించినట్టుగా వివరించారు గురువు గారు. సహజంగానే బ్రహ్మవేత్త అయినప్పటికీ జనక మహారాజుల వలె ఆయన రాజ్యాన్ని పరిపాలించారన్నమాట. సరే, సహజంగా బ్రహ్మవేత్తే కాబట్టి తర్వాత బ్రహ్మైక్యం చెందారని చెప్పారు. బ్రహ్మిష్యుడి కుమారుడు పుత్రుడు, గురుసేవ వలె సేవ వలన తన యోగ్యాన్ని ఇంకా పెంచుకున్నారట. సత్యమైన ఆత్మవస్తువు యందు ఆసక్తి కలిగిన వాడై త్రిపుష్కరముల యందు స్నానం ఆచరించి దైవత్వాన్ని పొందారని గురువు గారు వివరించారు. పుత్రుని కుమారుడు పుష్యుడు. పుష్యుడు అన్న పేరు పుష్యమి నక్షత్రం నందు పూర్ణమి రోజు పుట్టినవాడు అన్నట్టుగా గురువు గారు వివరించారు. ఈయన కూడా రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు. తర్వాత పుత్రుడు బ్రహ్మమును పొంది, బ్రహ్మమునకై పొందటానికై జైమిని మహర్షిని పూర్తిగా తనని తను అర్పించుకుని తర్వాత ముక్తిని పొందారని గురువు గారు వివరించారు. పుత్రుడు కుమారుడు ధ్రువసంధి, ఆయన కూడా తన పేరుని సార్థకత్వం చేసుకున్నారని గురువు గారు వివరించారు. ఇక్కడ పుత్రుని గురించి, గురుసేవ గురించి గురువు గారు వివరిస్తూ శ్రవణానికి గల ప్రాధాన్యతను వివరించారు. శ్రవణానికి ఉన్న ప్రాధాన్యత గురించి చెప్తూ సాధన మొదటి ఫస్ట్ స్టెప్, మన ఏ సాధనకైనా ముఖ్యమైనది శ్రవణమని, వినడం వలన తప్పకుండా ఆలోచనలో మార్పు వస్తుందని వివరించారు. విని మర్చిపోయినా సంస్కార రూపంలో అది మన సంస్కార రూపంలో నిలిచిపోయి ఎప్పుడో అప్పుడు వెలికి వస్తుందని వివరించారు. శ్రవణానికి వేదాంత శాస్త్రమునందు భక్తి శాస్త్రమునందు కూడా ప్రాధాన్యతను ఉందని వివరించారు. శ్రవణం నుంచి మననంలోకి, మననంలోంచి నిధిధ్యాసనంలోకి వెళ్ళాలి. శ్రవణం నుంచి మననంలోకి వెళ్ళినప్పుడు ధార్మికమైన జీవితానికి, తాత్వికమైన చింతనకు దారితీస్తుందని వివరించారు. వింటున్నప్పుడు సద్భావాలు మన మనస్సులోకి ప్రవేశిస్తాయి, అదే పుణ్యం రావటం. అంటే ఏదైనా ఒక గ్రంథం చదివినప్పుడు మనకి పుణ్యం వస్తుంది చదవండి అంటారు. పుణ్యం అంటే ఏంటి అన్నది మనకు ఒక ప్రశ్న కదా. పుణ్యము అన్నది ఏంటంటే మన మనసులో వచ్చే మార్పే మొదటి ఫస్ట్, అది పుణ్యంలాగా. అది ఏంటి, దానివల్ల ఏమవుతుంది అంటే నిర్మలమైన సత్యాన్ని మన నిరంతరం శ్రవణం వింటూ ఉన్నప్పుడు మన మనస్సులోకి అది వెళ్ళి మన మనస్సుని సద్భావాల వైపు తీసుకెళ్తుంది. అసలు నిజానికి మనమే మన మనస్సు కాబట్టి సద్భావాలతో నింపి ఉన్నప్పుడు మనమే సత్పురుషులం అవుతాం. ఎప్పుడు ఎల్లప్పుడూ సత్పురుషులనే మనం వినగా ఏమవుతుంది అంటే ఆ సద్భావాలతో మన మనస్సు పూర్తిగా మనము అదే అవుతాం. కాబట్టి మనము సత్పురుషుల జీవిత కథలు నిరంతరం వినాలని, అలా వింటున్నప్పుడు మంచి పనులే చేస్తాం. మనస్సు సద్భావాలకి ఉన్నప్పుడు చెడ్డ పనులు చేయం, ఎప్పుడు మంచి పనులే చేస్తామన్నట్టు గురువు గారు వివరించారు. ఆధ్యాత్మికత అంటే ధర్మము, భక్తి, జ్ఞానము, ఈ మూడు ఆధ్యాత్మికత అని అనిపించుకుంటాయని వివరించారు. ఆత్మ నిత్యత్వము, శ్రవణము, మననము, నిధిధ్యాసనము గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని గురువు గారు వివరించారు. మహాగ్రంథాలు ముగ్గురు గురించే ఎప్పుడూ మాట్లాడతాయని, వారెవరు అంటే దేవతలు. దేవతలు అనగా విశ్వాన్ని నిర్వహించే పరమేశ్వరుని యొక్క ప్రకృతి నిర్వాహక శక్తుల్ని దేవతలని, ఋషులు అనగా తపస్సు చేత అతీంద్రియ జ్ఞానాన్ని పొందినవారు ఋషులు. వారినే మన గురువులు, ధర్మము, జ్ఞానము, కైవల్యము అని అనుకుంటాం. తర్వాత రాజులు. రాజులెవరు అంటే ఋషులచే చెప్పబడే జ్ఞానాన్ని ధర్మాన్ని ఆచరింపజేసే వాళ్ళు రాజులు. అందుకని మనం మామూలుగా అందరికీ వచ్చే ప్రశ్నే కదా, ఎప్పుడు ఏంటి మన పురాణాలు ఇవన్నీ ఎప్పుడు దేవతలు ఋషులు రాజులు ఇలాంటి వాళ్ళ గురించే చెప్తాయి కానీ మామూలు సామాన్యుల గురించి చెప్పవా అంటే చెప్పాల్సిన అవసరం కూడా లేదని. ఏది చెప్తే మనము మనలో ఆ గొప్పవి తెలుసుకోవటం వలన మనకి ఉపయోగపడుతుందో వాటి గురించే మాట్లాడతాయని గురువు గారు వివరించారు. సర్వం శ్రీ గురు చరణారవింద అర్పణమస్తు. స్వస్తి.
ధన్యవాదాలండి శైలజ గారు. రవికాంత్ గారు ఇంకా మీరు.
శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ నుంచి నేను, ధ్రువసంతి సింహం చేత మరణించి స్వర్గస్థుడయ్యారు ధ్రువసంతి కుమారుడైన సుదర్శనుడు చిన్నవాడు సుమారు 6 సంవత్సరాలకే సాకేత రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఇక్కడ ఇతడు అప్రౌఢుడు అంటే ప్రౌఢత్వం లేనివాడు. రాజ్యంలో రాజు లేకుండా అరాచకం ఉండకుండా ఉండాలని మంత్రులు బాలుడైన సుదర్శనునికి చిన్న వయసుకే రాజును చేశారు. ఇక్కడ వ్యవస్థ చాలా ముఖ్యం అని, వ్యక్తులు కంటే వ్యవస్థ ముఖ్యమని చెప్పారు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పాలక వ్యవస్థ బాలుడిని రాజును చేసి పరిపాలన సాగించారు. రాజ్యంలో పెద్ద పెద్ద వారి మధ్య రాజు ఎలా ఉన్నాడంటే కేవలం బాలచంద్రుడు ఒకటే ఉన్న ఆకాశంలా ఉందని, చిన్న సింహం ఒకటే అరణ్యంలో ఉన్నట్టుగా, ఒక తామర మొగ్గ మాత్రమే ఉన్న సరోవరంలా అని 3 ఉపమానాలు చెప్పారని. ఇక్కడ బాలచంద్రుడు క్రమక్రమంగా వృద్ధి చెందుతున్నాడని, ఒకే సింహం పిల్ల అంటే శౌర్యవంతుడు అని, ఒకే తామర మొగ్గ అంటే శ్రీమంతుడు అని 3 లక్షణాలను చెప్పడానికి 3 ఉపమానాలు అని అన్నారు. ఇలా ధ్రువసంధి దినదిన ప్రవర్తమానం చెందుతున్నాడు. అలాగే అయోధ్య వాసులు ధ్రువసంధిని తన తండ్రిలా గొప్పవాడు అవుతాడని ఆనందపడుతున్నాడు. ఈ బాలుడు సింహాసనం మీద ఎలా ఉన్నాడంటే, ఇతని తేజస్సుతో సింహాసనం అంతా బంగారు కాంతితో నిండి ఉందని అన్నాడు. ధ్రువసంధి మహారాజు సింహాసనంపై కూర్చుంటే ఇతని పాదాలు కింద పీఠానికి కూడా అందటం లేదని, కానీ అక్కడికి వచ్చిన రాజులు ఈ బాలునికి మహారాజా అని నమస్కారాలు చేస్తున్నారని, ఇది రఘువంశం రాజులపై ఉన్న గౌరవం అని, చిన్న రత్నం చిన్నదే అయినా మహారత్నమే అని అంటారు కదా అని, ఇక్కడ ఈ బాలుని మహారాజు అని అనడంలో ఎలాంటి సంశయం లేదు అని అన్నారు. ఇక్కడ శృతవృద్ధ యోగాత్ ని వివరిస్తూ గురువు గారు, విద్యావంతులైన పెద్దలతో సంబంధం ఉండడం వల్ల వారి మాటలతోనే ఈ బాలుడు అక్షరాలు నేర్చుకునే సమయానికి రాజనీతి ఎంతో వచ్చేసిందని, ఇలా శృత జ్ఞానం ఎంతో గొప్పదని, ఎన్నో పుస్తకాలు ఇవ్వలేని జ్ఞానం శృత జ్ఞానం ఇస్తుందని వివరించారు. ఈ బాలుడు చరిత్ర చాలా విశేషంగా వివరించారు. ఇలా చిన్న వయస్సు నుంచే దినదిన ప్రవర్తమానం అవుతూ ఇతడి గుణములు కూడా అలాగే వృద్ధి చెందుతున్నాయి. ఇతడు సర్వ విద్యలు అలవోకగా నేర్చుకున్నాడు. ఇతడు తన భుజబలంతో ప్రజలను హాయిగా పరిపాలిస్తున్నాడు. అలా పెరిగి యుక్త వయసుకు వచ్చిన ఇతనికి ఉత్తమమైన రాజకన్యలతో వివాహం చేశారు. ఇప్పటి వరకు చెప్పిన రాజుల గురించి కంటే ఇప్పుడు రఘువంశంలో వచ్చే రాజు అఖరి రాజు. చాలా భిన్న గుణాలు ఉన్నవాడు. ఇప్పటి వరకు 18 సర్గాల్లో 21 రాజుల గురించి తెలుసుకున్నాము. ఇలా అందరూ ఎందరో ముక్తిని పొందారు, ఎందరో ధర్మపరంగా రాజ్యాన్ని పరిపాలించారు, స్వర్గలోకాలైన ఉత్తమ లోకాలకు వెళ్ళారు. ఇప్పుడు చెప్పబోయే రాజు అందరికన్నా భిన్నుడు, ఇతడు అగ్నివర్ణుడు. ఈ అగ్నివర్ణుడితో రఘువంశం పూర్తి అవుతుంది. అగ్నివర్ణుడు కూడా మొదట్లో తన తండ్రులలాగా చాలా చక్కగా పరిపాలన చేశాడు, కానీ కొద్ది రోజుల తర్వాతనే భోగముల పాలయ్యాడు. ఇక్కడ కాళిదాస మహాకవి ఇతని గురించి 45 శ్లోకాలు అగ్నివర్ణుడి శృంగారాన్ని వివరించారని చెప్పారు. ఈ రాజు అప్రయోజకంగా ఉన్న పూర్వరాజులు విధించిన వ్యవస్థ పద్ధతితో పాలక వ్యవస్థ సక్రమంగా పరిపాలిస్తున్నారని, రాజు వ్యసనపరుడైన ఇతర రాజులు రాజ్యాన్ని ఆక్రమించలేకపోయారని, ఇతడు భోగాలతో చివరికి రోగవంతుడయ్యానని, శరీరంలో శక్తి లేని వాడిలా తయారయ్యానని, వైద్యులు ఇతరులు ఎంత వారించినా ఎవరి మాట వినలేదు, ఇలా క్షీణించిపోయాడు అగ్నివర్ణుడు. ఇతడు క్షయవాది వ్యాధితో ప్రాణం పోయేటప్పుడు ఆ రఘువంశం ఎలా ఉందంటే, రాజ్యం చివరి కళలో చంద్రుడు ఉన్న ఆకాశంలా కొడగంటుతున్న దీపంలా ఉందని చెప్పారు. ప్రజలకు రాజు గురించి రాజు ఈ విషయాలు ఏమి తెలియనివ్వకుండా రాజు పుత్రోత్పత్తి కోసం యజ్ఞ యాగాది క్రతువులలో ఉన్నారని ప్రచారం చేశారు. అలాగే వైద్యులు ఎంత ప్రయత్నించినా ఇతని ఆరోగ్యాన్ని బాగు చేయలేకపోయారు. ఇలా రాజు రోగంతో చివరకు మరణించారు. అలా మరణించిన అగ్నివాణుని తన ఉద్యానవనంలోనే అగ్ని రగల్చి దహనం కార్యక్రమాలు జరిపారు. ఇది ఇలా ఎవరికి తెలియకుండా చేశారు. కానీ ఇది పశ్చిమ క్రతువు తెలిసిన పురోహితుని పర్యవేక్షణలో దహనం చేశారు. కానీ ప్రజలకు మాత్రం వైదిక కర్మలు రాజు చేస్తున్నాడని చెప్పారు. ఇంతటి రఘువంశ రాజులు పాలించిన ఇంతటి రఘువంశం రాజులేని స్థితికి వచ్చింది. కానీ అప్పుడే అక్కడ ఆ పట్టపురాణి గర్భవతి అని తెలుసుకున్నారు. ఆ మంత్రులు వెంటనే ఆ పట్టపురాణిని పట్టాభిషిక్తులను చేశారు. ఆ రాణి ఆ మహారాణి మంత్రుల సహాయంతో చక్కగా రాజపరిపాలన చేసింది. ఎంతవరకు అంటే ఆ మహారాణి శిశువు పెద్దవాడయ్యేంత వరకు చక్కగా పాలించింది. ఇక్కడితో 19 అధ్యాయాలు పూర్తి అయ్యాయి. ఇప్పటి వరకు 18 అధ్యాయాల్లో 21 చక్రవర్తులను, 19 అధ్యాయంలో అగ్నివరుడైన ఒక చక్రవర్తిని, మొత్తం 22 చక్రవర్తులను చెప్పుకున్నాం. ముందుగా చెప్పుకున్న చక్రవర్తుల పేర్లు దిలీపుడు, రఘు మహారాజు, అజుడు, దశరథుడు, రాముడు, కుజుడు, అతిథి. 7 చక్రవర్తులు, మొత్తం 29 చక్రవర్తులను చెప్పుకున్నాం. వీరు కాక ముఖ్యమైన వాడు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, శకునితో పాటు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న సంతానం 7, మొత్తం 39 చక్రవర్తుల గురించి చెప్పుకున్నాం. వీరు కాకుండా నామమాత్రంగా 3, వైవస్వత మనువు, ఇక్ష్వాకు, తగరుడు, భగీరథుడు, కకుత్సుకు, మొత్తం ఇలా 44 చక్రవర్తుల గురించి తెలుసుకున్నాం. కొంతమంది గురించి క్లుప్తంగా, కొంతమంది గురించి వివరంగా, కొంతమందిని నామమాత్రంగా చెప్పుకున్నా వీరి ఈ రాజులందరూ ఎలా త్యాగమూర్తులై వానప్రస్థానంలో వెళ్ళి తర్వాత ముక్తి పొందినవారు, తర్వాత స్వర్గాది ఉత్తమ లోకానికి వెళ్ళిన వారు మహర్షుల గురించి చెప్పుకున్నాం. అంతేకాక అద్భుతమైన స్త్రీ మూర్తుల గురించి కూడా చెప్పుకున్నాం. సుదక్షిణాదేవి మొదలకు వారిని, కుముద్వని, ఇందుమతి, కౌసల్య, కైకేయి, సుమిత్ర, గొప్ప పాత్ర అయిన సీతమ్మ గురించి మొత్తం మనకు ఇప్పటి వరకు రఘువంశంలో ఉన్న సర్గలు 19 అని, కానీ కొంతమంది ఇలా మహారాణి సంతానం గురించి ఏమి లేదు అని అర్ధాంతరంగా ఉంది అని అన్నారు. కానీ గురువుగారు ఈ 22-25 సర్గలు ఎక్కడా లేవు, దొరకలేదు అని అన్నారు. కానీ కాళిదాస మహాకవి బహు పురాణాల సహాయంతో ఈ రఘువంశాన్ని రచించారని, దీనిని ఎంతో మంది ఎందరో వ్యాఖ్యలు చేశారని, దీనికి సుమారు 54 వ్యాఖ్యల వరకు ఉన్నాయని గురువు గారు వివరించారు. సర్వం శ్రీ గురు చిన్నారపు నమస్తే, స్వస్తి.
రవికాంత్ గారు ధన్యవాదాలండి. మొత్తానికి అందరం కలిసి రఘువంశం కావ్యం పూర్తి చేసుకున్నాం. ఈ రఘువంశ కావ్యం ఒక నవరత్న మాలిక అయితే అందులో జ్ఞానం అనే వజ్రాలు, కథ అనే ముత్యాలు, రాజనీతి శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, అర్థశాస్త్రం, మనకి ఏది కావాలంటే అది అన్ని పూర్తి ఫైనలీ సూత్రం మాత్రం రామబ్రహ్మమే. కృష్ణుడు చెప్తాడు కదా సూత్రాన్ని నేను, ఆ రామబ్రహ్మం అనే సూత్రంతో కాళిదాస చల్లిన రఘువంశాన్ని మన మురళీ సహాయంతో మళ్ళీ ఇంకొకసారి మననం చేసుకోవడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. కొంచెం సమయం ఎక్కువ అయింది, పేషెంట్ గా వెయిట్ చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. యుఎస్ఏ వాళ్ళందరికీ గుడ్ నైట్.